ఓం నమో భగవతే శ్రీరమణాయ. సద్గురు శ్రీ నాన్నగారి పాదపద్మములకు నా నమస్కారాలు. అలాగే భక్తకోటి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనకి చాలా అపూర్వమైనటువంటి పండుగ రోజు. ఎందుచేతనంటే మన గురువుకే గురువైనటువంటి జగద్గురు భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నాం. అయితే భగవాన్ పార్థివ శరీరం మన భూమిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడే సుమారుగా 56 సంవత్సరాలు అవుతుంది. అయితే నాటికి నేటికి కూడా అసలు ఆయన యొక్క ఉనికి, ఆయన స్ఫురణ అలా మన జీవకోటిని వెంటాడుతూనే ఉంది. అయితే పుట్టినరోజు అంటే ఏమిటండి? వాస్తవంగా భగవాన్ అంటే నామరూపాలకు అతీతమైనటువంటి ఆ సత్పదార్థం, ఆ మహా చైతన్యమే. అయితే చైతన్యంలో ఆ వికారాలు ఏం లేవు కదా, పుట్టుక లేదు, మరణం లేదు, అలాగే ద్వంద్వాలు లేవు, ద్వైతం లేదు, ఏమీ లేదు. మరి భగవాన్ అంటే అలాంటి సత్యం. మరి పుట్టినరోజు ఏమిటండి? ఆ సత్యమే ఆ జీవకోటి మీద దయతోటి ప్రేమతోటి ఒక రూపం, ఒక ఆకారము ధరించి వస్తే భూమి మీదకి దాన్ని అవతారము అని పిలుస్తారు. అవతారం అంటే దిగి రావడం. అలా భగవాన్ మన గురించి ఒక వేషం వేసుకుని ఒక మానవ శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చారు. వచ్చి సుమారు 74 సంవత్సరాలు మన మధ్యన తిరుగాడారన్న. దాంట్లో ఎక్కువ కాలం ఆయన అరుణాచలంలో గడిపారు. అలాంటి శరీరం మన మధ్య నుంచి నిష్క్రమించి సుమారుగా 56 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ పుట్టినరోజు సరిగ్గా గత సంవత్సరం ఇదే రోజున మనం ఇక్కడ ఇలాగే జరుపుకున్నాం. ఓ సంవత్సర కాలం ఇప్పుడు గతించింది. అయితే దీని ద్వారా అసలు మనం ఏం నేర్చుకోవాలి? హాయిగా చక్కగా వచ్చాం, పాయసం అది తీసుకున్నాం, టీ తాగాం, అన్ని తింటున్నాము, హాయిగా గడుపుకుని వెళ్ళిపోతున్నాం. అంతేనా మన గమ్యం? ఇంకా ఏమైనా సాధించాలా? అయితే అసలు ఆ భగవాన్ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒక పరమసత్యం ఒకటి ఉంది. ఏమిటంటే అది భగవాన్ యొక్క టీచింగ్లో చాలా ముఖ్యమైన పాయింట్. అదేంటంటే అసలు మనం ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి ఏదైనా ఒక పని మీద, ఆయన అంటారు అసలు దేహం నువ్వు కాదయ్యా, దేహము నీవు కాదు. అంటే నేను దేహాన్ని కాదు. దేహం అంటే కేవలం శరీరం అనే తీసుకోకూడదు, శరీర త్రయం అనమాట. అంటే కనపడేటువంటి స్థూల శరీరం, అలాగే మన ఆలోచనలు, నిద్రాస్థితి, కారణ శరీరం అంటాం. ఈ మూడింటినీ కలిపి దేహము అని వాడుతూ ఉంటాం. అసలు దేహం నువ్వు కాదు. అయితే దేహం నేను కాదంటే అప్పుడు ప్రశ్న వస్తుంది, మరి నేను ఎవరిని? ఇదే నేను అనుకుంటున్నా. అసలు నేనెవరిననే ప్రశ్నకి సమాధానమే భగవాన్ యొక్క జీవితం. ఆయన గమనిస్తే ఆ ప్రశ్నకి సమాధానంగా నిలిచారు జీవితాంతం కూడా. మరి నేను ఎవరిని? ఎవరైనా మీరు ఎవరండి అంటే నేను ఏమంటానంటే నేను సుబ్బారావు అండి అంటాం. అయితే ఈ సుబ్బారావు అనే పేరు మా తల్లిదండ్రులు దేహానికి పెట్టారు. ఆ పేరు నేను మార్చుకోవచ్చు కూడా. ఈవేళ వచ్చి నా పేరు రమణయ్య అంటాను. ఈవేళ నుంచి అన్న, నిన్నటి వరకు సుబ్బారావు అంటే నేను అలా వెళ్ళేవాడిని ఆగిపోతున్నాను. సుబ్బారావు అంటే దేహం ఇక్కడ ఆగిపోతున్నాను. ఎందుచేతను? నేనే సుబ్బారావు, నేనంటే సుబ్బారావు. అయితే ఈవేళ నుంచి నేను రమణయ్యని, ఎవండి రమణయ్య గారు అంటే వాళ్ళు ఆగిపోతారు. అంటే ఈ మారేటువంటి ఇలాంటి మార్పులు, పేరు ఎప్పుడు రోజు రోజు పేర్లు మార్చుకోవచ్చు. ఆ పేరు నేనా? అయితే ఆ పేరే కనుక నేనైతే దేహ పతనానంతరం నా యాత్ర ముగిసిపోవాలి. ఇప్పుడు అదే కనుక నిజమైతే రమణ మహర్షి గారు ఒక 74 సంవత్సరాలు మన మధ్యన మసిలేరు కదా. ఆయన మన విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆయన శరీరం 70 సంవత్సరాలు అయింది కదా. ఆయనే కనుక ఆయన దేహం అయినట్లయితే ఆయన ఎప్పుడో మనం మర్చిపోయి ఉండాలి. ఆయనతో పని ఏమిటి మనకి? దేహం అసలు మనం చూడలేదు, మనం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ఇంకా గాఢంగా ఇంకా తీవ్రంగా మనం ఆయన్ని ఆరాధిస్తామంటే కారణం ఏంటంటే మనం ఏదైతే నేననుకుంటున్నామో ఆయన దేహం కూడా ఉంది కదా ఆయనకి, అది ఆయనే కాదు, ఆయనకి తెలుసు, మన విషయంలో మనకు తెలియట్లేదన్నమాట. అయితే మొదటి పాయింట్ ఏంటి? నేను అనుకునేటువంటి దేహము నేను కాదు. వెంటనే ప్రశ్న, మరి నేను ఎవరినండి? ఒకవేళ సుబ్బారావుని అయితే మోక్షం తప్పనిసరిగా వస్తుంది. కొద్ది రోజులు ఆగితే ఎలాగే దేహానికి వచ్చేస్తుంది మోక్షం. ఇంక మన ప్రయత్నం దేనికి? అయితే ఆ సుబ్బారావు అనే పేరుని నేను గాఢ నిద్రలో పూర్తిగా మర్చిపోతున్నాను. అలా అంతరాయం కలిగినటువంటిది సత్యం అవదు. నా పేరు కొంతసేపు గుర్తుంటోంది, కొంతసేపు దానికి ఎరుకలో లేను. అలాంటిది బ్రహ్మము సత్యం అవదు. అయితే దేహము కాకపోతే మరి నేను ఎవరిని? అసలు సుబ్బారావు అంటే ఎవరు అంటే, ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు ఉన్నాయి. నేను అంటున్నాను దేహాన్ని, వెంటనే నా ఎదురకుండా ఉండేటువంటి కొన్ని దృశ్యాలు నావి అనబడుతున్నాయి అన్నమాట. నేను వచ్చిన తర్వాత ఈ కళ్ళజోడు నాది, ఈ చొక్కా నాది, ఆ వస్తువు నాది, ఆ కుర్చీ నాది అంటున్నా. అయితే ఇలా ఎన్ని వస్తువులు నేను దృశ్యాలని పేర్లు చెప్పినప్పటికీ నేను ఉంటేనే అవన్నీ ఉన్నాయి దృశ్య వస్తువులు. నేను లేకుండా నా కళ్ళజోడు అనే మాటకి అర్థం లేదు. నేను లేకుండా నా కుర్చీ అనే మాటకి అర్థం లేదు. నేను లేకుండా నా మైక్ అనే మాటకి అర్థం లేదు. నేనుంటేనే వీటిలన్నింటికీ ఒక అర్థం వస్తుందండి. అయితే ఇక్కడ నేను అనేది ఒక సబ్జెక్ట్ అంటే, నేను ఒక సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆత్మపరం అన్నమాట. నాకు నావి అనబడేవి నా చేత గుర్తింపబడేటువంటి దృశ్య వస్తువులను, అలాగే నాది అనబడేది ఏది నేను అవ్వట్లేదు కదా. కుర్చీ కానీ, నా కళ్ళజోడు కానీ, పెన్ను కానీ, అలా ఏది నాది అవ్వట్లేదు, నేను అవ్వట్లేదు. అలాగే అదే కారణం వల్ల దేహాన్ని నేను గుర్తిస్తున్నాను. దేహం నాకు తెలియబడుతుంది కదా, అందుచేత అది నేను అవడానికి వీల్లేదు. దేహమే కనుక నేనైతే నేను ఎలా గుర్తించగలను? అంటే నేను ఉంటే నా దేహం ఉంది, నేను ఉంటే నా కుర్చీ ఉంది, నేను ఉంటే నా పదం ఉంది, నేనుంటే నా దేహం ఉంది, నేను ఉంటే నా మనస్సు ఉంది. అలా నేనంటే ఏమిటంటే ఆ శుద్ధ చైతన్యమే నేను, బ్రహ్మమే నేను, ఆత్మే నేను. అయితే ఆత్మ ఉంటే నా బుద్ధి ఉంది, మనస్సు ఉంది, దేహం ఉంది, నా వస్తువులు ఉన్నాయి. అయితే భగవాన్ చెప్పిన కీలకం ఏంటంటే, మరి నేను ఆత్మనే కదా, పుస్తకాల్లో చదువుతున్నాను, నాన్నగారి దగ్గర వింటున్నాను, మరి నేను ఆత్మనే కదా, ఆ అనుభవం నాకు ఎందుకు లేదు అని. ఉన్నదే బ్రహ్మము అని అనుభవం ఎందుకు లేదంటే, కేవలం నా దేహాత్మ బుద్ధి, ఈ దేహమే నేను అనుకుంటున్నాను. అంటే నేను అనబడే నా ఉనికిని కేవలం ఈ దేహానికే పరిమితం చేస్తున్నాను, ఇదే నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే అలా చేశానో ప్రతి వస్తువు కూడా నా చేత గుర్తించబడేది నాకు పరాయిది అవుతుంది. దేహం నేను, మీరందరూ కూడా నాకు పరాయి వారు అవుతారని, ప్రతి వస్తువు కూడా. ఒకవేళ నేను ఆత్మనైతే ఆత్మ అనంతము కాబట్టి ప్రతిదీ నాలోనే ఇమిడిపోవాలి. ఆత్మ అనంతమైన వస్తువు, దాంట్లో అందరూ ఉన్నాం. మీరున్నారు, నేను ఉన్నాను, మీ దేహాలు ఉన్నాయి, నా ఉన్నాయి, అంతా దాంట్లో ఇమిడిపోతుంది. ఆ అనుభవం మనకి వచ్చే వరకు మనకి ఇలా సాధన తప్పదు. సాధన అంటే ఏమిటండి? ఆ సత్యాన్ని మనం ఏమన్నా వేరుగా కొత్తగా పొందడానిక అంటే, సాధన అంటే కేవలము ఇందాక మనం చెప్పుకున్నటువంటి అహంకారాన్ని వదిలించుకోవడానికి. అందుచేత మన సద్గురువుని ఉపయోగించుకుని మనం ఏ సత్యాన్ని అయితే పొందాలో దాన్ని ఇప్పుడే ఇక్కడే పొంది తీరాలి. ఎందుచేతంటే మనకి ఎంతో కాలము కూడా లేదు. ఇప్పటికే మనం చాలా సమయం వృధా చేశాం. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో దూరంలో ఉన్నట్టు కనపడుతోంది, కాలం మాత్రం హరించిపోతాం. ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా ఆత్మ సముద్రంలో ఓలలాడాలని కోరుకుంటూ మరొక్కసారి నాన్నగారి పాదపద్మాలకు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
భగవద్గీత 12వ అధ్యాయం 15వ అధ్యాయం.
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. యే త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. యే తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః. అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ. నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః. సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగీ యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త స మే ప్రియ యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్ స మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః యేతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. అథ పంచదశోధ్యాయః పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ: ఊర్ధ్వమూలమథ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః. అథశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. నిర్మానమోహాజితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః. ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మనః షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యదవాప్నోతి యచాప్యుత్క్రామతీశ్వరః. గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శ్రోత్రం చక్షుః స్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ. అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం. యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజస. ఉష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవచాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నగ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః హరిః ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వచన ప్రకారం
ప్రియులైన ఆత్మబంధువులారా, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. సబ్జెక్టులోకి ప్రవేశించే ముందు ఈ ఆశ్రమం గురించి రెండు మాటలు. ఇప్పుడు అరుణాచల్లోని ఆంధ్రాశ్రమం, జిన్నూరులోని రమణ కేంద్రం, ఇవన్నీ ఒక కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తారు. నిన్న ఈ కమిటీ సమావేశమైంది. ఆంధ్రాశ్రమ అకౌంట్లు, ఈ రమణ కేంద్రం అకౌంట్లు, ఈ కొబ్బరితోట అకౌంట్లు అని చదివినిపించారు రెడ్డి గారు. తర్వాత విషయం, ఇటువంటి రమణ కేంద్రాలు, జిన్నూరులో ఉన్నటువంటి రమణ కేంద్రాలు ఇండియాలో చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది నాకు తెలిసినంతవరకు, ఢిల్లీలో ఉంది, మెడ్రాస్లో ఉంది, చాలా చోట్ల ఉన్నాయి. అంటే నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ కేంద్రాలకి రమణాశ్రమానికి ఏం సంబంధం లేదు. ఎవళ్ళ కేంద్రం, వాళ్ళది ఇండిపెండెంట్. ఈ కేంద్రాలకి రమణాశ్రమానికి ఏం సంబంధం లేదు. ఎవరి కేంద్రం, వాళ్ళు సొంతంగా నడుపుకోవటం. అయితే దీనికి రూల్స్ అంటూ ఎవరి కేంద్రాన్ని పెట్టుకున్న రూల్స్, వాళ్ళే రూల్స్. హైదరాబాదు కేంద్రం పద్ధతి వేరు, ఢిల్లీ రమణ కేంద్రం పద్ధతి వేరు, అలాగే మెడ్రాసు రమణ కేంద్రం పద్ధతి వేరు. హైదరాబాద్ రమణ కేంద్రంలో సంవత్సరాలకు ఒక కమిటీ మారిపోతుంది. ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ తమిళియన్ను. ఆయన హైదరాబాద్ రమణ కేంద్రాన్ని గవర్నమెంట్ పైన పలుకుబడి ఉండేది. గవర్నమెంట్లో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో హైదరాబాద్లో స్థలం సంపాదించి, ఫ్రీగా సంపాదించి, డబ్బు లేకుండా భక్తులు సహాయంతో భవనం కట్టారు. హైదరాబాద్ రమణ కేంద్రం కట్టారు. అయితే ఆయన ఏం చెప్పారంటే, మొదట ప్రెసిడెంట్గా మటుకు ఆయన ఉన్నారు. తర్వాత ఏం చెప్పారంటే, సంవత్సరానికి ఒక కమిటీ మార్చి చేయాలని చెప్పారు. ముందే చెప్పారు సంవత్సరానికంటే ఒక కమిటీ ఉండకూడదు. ఆయన కూడా తప్పుకున్నారు. ఆయన కూడా ఒక సంవత్సరమే చేశారు, తర్వాతనే ఉండని చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలోనే స్వర్గస్థులారు. ఆయన ఆంగ్ల భాషలో చాలా పెద్ద, కె సుబ్రహ్మణ్యం గారు అని చాలా పెద్ద. ఆయన అమెరికా వాళ్ళకు కూడా ఇంగ్లీష్ చెప్పగల సమర్థం. అయితే ఆ సుబ్రహ్మణ్యం గారి తల్లిదండ్రులు రమణ భక్తులు. ఈయన 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న రోజుల్లో కూడా ఆ తల్లిగారు అడు భగవాన్ గారు తీసుకెళ్లేవారు. ఆ రకంగా ఆయనకు అనుబంధం వచ్చింది, మధ్యలో నేర్చుకుంది ఏం కాదు. అది ఒక్క సంవత్సరం. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరైనా ప్రెసిడెంట్గా అయితే సెక్రటరీగా ట్రెజరర్గా మెంబర్లుగా ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చే సంవత్సరం ఉండకూడదు. మామూలుగా అక్కడ రూల్ హైదరాబాద్ మళ్ళీ మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత రావచ్చు, అంటే తర్వాత వచ్చే సంవత్సరం ఉండకూడదు, తర్వాత నాలుగేళ్ల తర్వాత ఉండొచ్చు. నాకు ఇంత వివరంగా ఎవరు చెప్పారంటే రిటైర్డ్ డిఎస్పీ గారు ఇప్పుడు దానికి ప్రెసిడెంట్. ఆయన మొన్న నన్ను చూడటానికి జిన్నూరు వస్తే వరకు జనరల్గా అయితే కొన్ని విషయాలు చెప్పు. ఇప్పుడు నేనే ప్రెసిడెంట్ అండి, మళ్ళీ వచ్చే సంవత్సరం నేను ఉంటాను, ఇదే నాలుగేళ్ల తర్వాత నేను ఉండాలంటే ఉండొచ్చు, అక్కడ భక్తులకి ఇష్టమైతే ఏదో చెప్పారు కార్యక్రమం. అయితే ఢిల్లీ రమణ కేంద్రం విషయం వేరు. ఆ మూడు సంవత్సరాల వరకు కమిటీ ఉంటుంది ఢిల్లీ రమణ కేంద్రంలో. తర్వాత అక్కడ కమిటీ మూడేళ్లకు ఒకసారి కమిటీ మారిపోతుంది. తర్వాత వచ్చి కమిటీలో ఈ మూడేళ్ళ సంవత్సరాల కమిటీ మెంబర్లు ఉండకూడదు. తర్వాత ఎప్పుడు ఉండొచ్చు, పదేళ్ళ తర్వాత, అసలు నిషేధం అని కాదు. తర్వాత వచ్చి కమిటీలో మటుకు ఈ 10 మంది ఉండకూడదు. అది ఢిల్లీ రమణ కేంద్రం. మెడ్రాస్ రమణ కేంద్రంలో స్థలం ఒక్కరే కొని అని బాగా డబ్బు ఉన్నాను. ఆ రోజుల్లో పూర్వపు రోజులు 80 లక్షలు ఖర్చు పెట్టారు. అయితే పెద్ద పెద్ద హాళ్ళు ఏమి లేవు అక్కడ. ఆయనే స్థలం కొని ఆయనే ఒక మేడ కట్టి అవి భక్తులకు సమర్పించారు. అయితే ఆయన ఇప్పుడు చచ్చిపోయారు, అవి 80 లక్షలు ఖర్చు పెట్టినా అవి భక్తులు నిర్వర్తిస్తున్నారు. మరి ఆ రూల్స్ నాకు తెలియదు, మెడ్రాస్ రూల్స్ నాకు తెలియదు. కానీ ఆ భవనం కట్టించిన ఆయన ఆ స్థలం కొన్న మైనపూర్లో ఉండేది ఒకే ఒక వ్యక్తి. అది ఆయన చందాలు కూడా ఎక్కువ. ఆ రోజుల్లో పూర్వపు రోజుల్లో 75 లక్షలు స్థలానికి అయితేనే బిల్డింగ్ అయితేనే ఖర్చు పెట్టారు. అయితే ఆ కేంద్రం నడుస్తుంది, రూల్స్ నాకు తెలియదు. సరే, ఇంతకీ మనకు సబ్జెక్ట్ ముఖ్యం ఈ పురాణం అన్న మీకు అక్కర్లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నాను, నేను 1 సంవత్సరం ఉంటాను, మళ్ళీ జిన్నూరు, మళ్ళీ ఈ రమణ జయంతికి నేను ప్రెసిడెంట్గా ఉండను, 1 సంవత్సరం ఉంటాం. మళ్ళీ ఈ మళ్ళీ రమణ జయంతికి వస్తుంది అనుకోండి, అప్పటికి నేను ఇంకా ప్రెసిడెంట్గా 1 సంవత్సరం ఉంటాను. అయితే మేము ఈ కమిటీలో ఒక ఆడిటర్ని కూడా ఒక అడ్వైజర్గా పెట్టుకుంది. అప్పుడు రెడ్డి గారు ఏదో అకౌంట్ రాస్తున్నారు, రేపు పొద్దున్న ఇంకోటి ఏదైనా ఉండొచ్చు ఆనే రాస్తారు. ఒక ఆడిటర్ని సలహాదారుడిగా పెట్టుకుందాం అనుకున్నాం, ఒక ఆడిటర్ని సలహాదారుగా పెట్టుకుందాం అనుకున్నాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని కొన్ని రూల్స్ అక్కడ లేకుండా సాంప్రదాయంగా వెళ్ళిపోతాయి. ఇక అక్కడ ఇందుకు మలికిపురం ఉంది, ఇక్కడ పక్కన మనకి మలికిపురం కూడా ఉంది. ఆ మలికిపురంలో సాయిబాబా గుడి కట్టారు, దానికి ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేడు, ట్రెజరర్ లేడు, మెంబర్ లేడు. అద్భుతంగా నడిచిపోతాం. అలా కమిటీ లేదు దానికి, అంటే సాంప్రదాయం ఏదో 4 ఉన్నారు, ఒకళ్ళు ప్రెసిడెంట్ ఒకళ్ళు సెక్రటరీ అని అనుకోవద్దు, ఎవరు చేసి పని చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు పెద్దరకం మటుకి గంగరాజు గారు ఒక ఆయన ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరానికి ఒకసారి మనం మలికిపురం వెళుతున్నాం, ఇప్పటికే పెద్దరకం చేస్తారు అంతే, అంతేకాని ఆయన ప్రెసిడెంట్ కాదు. ఇప్పుడు మొన్న ఏదో మాటల సందర్భంలో మాకు అసలు కమిటీ లేదంటే చేస్తాం. అయితే అది 35,000 అక్కడ బ్రాహ్మణులు పెట్టాలి కదా, బ్రాహ్మణులకు జీతాలు ఇవ్వాలి, పనిచేసి తులసివాడు వర్కర్లకి జీతాలు ఇవ్వాలి. 35,000 నష్టం వస్తుందని చెప్పారు. మలికిపురం సాయిబాబా గుడికి 1 సంవత్సరానికి మొదలు నేను సెక్రటరీకి వెళితే ఆ కమిటీ వ్యవహారాలు చూశాను. ఆయన సెక్రటరీ కదా, ప్రెసిడెంట్ కదా, కమిటీ ఇప్పటికే చూస్తారన్నమాట. 35,000 నష్టం వస్తుందని చెప్పారు. ఖర్చులు పోను, ఖర్చులు అయిపోను, అందరికీ జీతాలు పోను, వచ్చిన ఆదాయం అంటే 1 లక్ష వారంలో బాగా ఆదాయం వస్తుందండి, మిగతా వారాల్లో పెద్ద ఆదాయం రాదు. కొన్ని కొన్ని గుళ్ళు బాగున్నాయి మా మలికిపురం విషయం. 35,000 ఏం చేస్తారంటే ఎవరిని సందా అడగరు. ఈ ప్రకటన చేసే వాళ్ళు 10 మంది ఒక 4,000 5,000 వేసుకుంటారు. అయితే ఊళ్ళోకి వెళ్ళి చందాలు అడగరు, 4,000 5,000 వేసుకుంటారు. అది సాంప్రదాయంగా అలా జరిగిపోతారు, కమిటీ లేదు అసలు. అలాగే ఇంగ్లాండ్ ఉందో కదా, ఇంగ్లాండ్కి అసలు రాజ్యాంగం లేదు, రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఇంగ్లాండ్కి లేదు. మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇంగ్లాండ్కి మీలో చాలా మంది తెలియకపోవచ్చు, రాతపూర్వకమైన కాన్స్టిట్యూషన్ ఇంగ్లాండ్ దేశానికి లేదు అసలు. అయితే కుటుంబం ఉంటుంది, వాళ్ళేమి గవర్నమెంట్ వ్యవహారాలు కలగజేసుకోరు, ఊరికే పై పెత్తనం చూస్తూ ఉంటారు. ఎత్తనం గవర్నమెంట్ నడిపేవాళ్ళు, ప్రజల చేత ఎన్నుకోబడేవాళ్ళు. ఎవరికి సాంప్రదాయం కోసం, గౌరవం కోసం రాజకుటుంబాన్ని పెద్ద రకంగా ఇస్తారు. అంతేకాని అక్కడ రాజ్యాంగం ఏమీ లేదు. అసలు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇంగ్లాండ్కి లేదు. మీరు చాలా మంది తెలియకపోవచ్చు, మనకుంది అంబేద్కర్ రాశాడు, ఇంకెవరో 10 మంది కలిసి మనకు రాజ్యాంగం రాశారు. ఏ రాజ్యాంగం రాస్తే ఏంటి సుఖం? ఇప్పుడు 90 సవరణలు ఆయన 90 సవరణలు చేశారు. మనకు రాజ్యాంగం రాస్తే మటుకి కొన్ని కొన్ని సాంప్రదాయం గల వెళ్ళిపోతాయి, దానికి ప్రత్యేకంగా రిటర్న్గా ఏమి ఉండదు. ఇప్పుడు ఇంతకీ తొందరగా ముగిస్తున్నాడు. ఈ సంవత్సరంలో నేను చేసేది ఏంటంటే, ఏప్రిల్ నెలలో కానీ మార్చి నెలలో కానీ భీమారాం చో ప్రేరణ గారిని తీసుకొస్తాను. ఆయన క్రిమినల్, అది క్రిమినల్ లాయర్, సివిల్ లాయర్, మామూలుగా ఈ ఆశ్రమాలకు సంబంధించిన జ్ఞానం ఎక్కువ ఉంది ఆయనకి ఎలా నడపాలి. ఈ పుస్తకాలు ఓ పుస్తకం ఎక్సర్సైజ్ బుక్ మీద రాయించుకొచ్చి ఆశ్రమం, అలా కమిటీ ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం కమిటీ మారిపోవాలి, సంవత్సరానికే, 2 ఏళ్ళకే, 3 ఏళ్ళకే, ఆ కమిటీలో ఎవరు ఏ పని చేయాలి, ఇవన్నీ ఆయనకి తెలిసి ఆశ్రమాలు నడపటం, ఆయన చేత బుక్ రాయించుకొచ్చి ఆయన చేతే మీటింగ్లో మీకు చదివినిపిస్తాం. అంటే దీనికి కారణం ఏమి లేదు, ఇందులో ఎమర్జెన్సీ ఏమి లేదు. నా అనంతరం ఈ జిన్నూరు రమణ కేంద్రం గురించి కానీ, ఆంధ్రాశ్రమం గురించి కానీ, అరుణాచల్లో ఉన్న ఆంధ్రాశ్రమం గురించి కానీ పేచీలు రాకూడదు. ఇది ఈ ప్లానింగ్ ఏమి లేదు. ఇక్కడ రమణ కేంద్రం కట్టాలని మాకేమి ప్లానింగ్ లేదు. ఊరికే దైవికంగా ఏదో కట్టారు అంతేకాని, పెద్ద ఏదో ప్లానింగ్, పంచవర్ష ప్రణాళిక లేకపోతే ఇదేం కట్టలేదు. ఏదో అలా కట్టారు, 10 మంది భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు, వీళ్ళకి ఏదో నీడ ఉండాలి అని. కొంతమంది అసలు ఇక్కడ కట్టద్దు, కాలువ పక్కన ఎక్కడైనా కట్టండి, వంతిన దగ్గర నుంచి ఇక్కడికి నడిచి రావడానికి 4 ఫర్లాంగ్లు అవుతుంది, భక్తులు ఇబ్బంది పడిపోతున్నారు, అసలు ఇక్కడ కట్టద్దు, కాలువ పక్కన ఎక్కడైనా చూసుకుని కట్టండి అని చెప్పారు. కానీ ఏదో అలా ఉంది, ఎక్కడ భగవంతుడు ఎక్కడ స్థల భోగం అని ఉంటుంది, ఏ ఈ స్థలానికి ఆ భోగం ఉంది, ఇక్కడ ఏదో కట్టేశారు అయిపోయింది. తర్వాత ఈ ప్లానింగ్ ఏమి ఇవరికి దైవికంగా అలాగేలా కట్టారు. అయితే అరుణాచలం ఆంధ్రాశ్రమం కట్టాలని అక్కడ మాకేం ప్లానింగ్ లేదు, ఏమీ ప్లానింగ్ లేదు. నేను వెళ్ళినప్పుడల్లా 200 మంది వచ్చేవారు. ఆ కమిటీ వాడు నాతో రహస్యంగా ఏం చెప్పారంటే, రమణాశ్రమం వాళ్ళు పెద్దలు కానీ మీ కూడా 200 మంది వస్తున్నారు, 5 రోజులు 6 రోజులు ఉంటున్నారండి, ఇంతమంది మామూలుగా వచ్చి భోజనాలు భోజనం చేసే వాళ్ళు ఉంటారు కదా, 200 మందికి 300 మందికి భోజనాలు పెట్టమంటే మీరు వారం రోజులు ఉంటున్నారు అనుకోండి, మాట పర్వాలేదు, వడ్డించేవాళ్ళు, వర్కర్సు, అన్నం ఉండేవాళ్ళు కొంచెం చిరాకు పడుతున్నారని చెప్పారు. అంటే మామూలుగా ఉండే భక్తులు మామూలుగా ఉంటారు, వాళ్ళకి మనం వెళ్ళినప్పుడల్లా 200-250 మంది అలా వచ్చేసారు. సరే, అప్పుడు భోజనం పెట్టడానికి బియ్యం ఖర్చు అని కాదని మేము చెప్పింది, ఈ వర్కర్స్ తోటి మాకు సమస్య వస్తాయని చెప్పాం. సరే, అలాగే ఏదో ఆ నాగేశ్వరరావు గారి దగ్గర ఏదో స్థలం పుచ్చుకోవడం, ఏదో దైవికంగా, అది ప్లానింగ్ లేదు. ఆశ్రమం ఆంధ్రాశ్రమం కడతామని నేను ఎప్పుడు స్వప్నంలో కూడా అనుకోలేదు, అలా ప్లానింగ్ లేదు మాకు. తర్వాత ఏదో ఈ భక్తులు ఎక్కువ రావటం వల్ల నాకేం జరిగింది, హైదరాబాద్ భక్తులు అందరూ కలిసి, నాకేం సంబంధం లేదు, నాకు కలిసి కింద ఏదో నాన్నగారి ఆశ్రమం ఏదో కడుతున్నామంటే అక్కడ రూములు, ఆంధ్రాశ్రమం బాగా చిన్నదైపోయిందండి, పైగా దానికి యార్డ్ లేదు, దానికి బాగా ఎదర ఏదో మామూలుగా కూర్చోడానికి కూడా ఏమి లేదు, బాగా చిన్నదైపోయింది. హైదరాబాద్ భక్తులు ఇంకెవరో కొంతమంది భక్తులు కలిసి ఆ నాన్నగారి ఆశ్రమం కట్టుకున్నారు. అది కింద మొత్తం 28 రూములు అన్నీ ఉన్నాయి దానికి నాన్నగారి ఆశ్రమం. తర్వాత ఆ పైన కూడా కొంతమంది రూములు వేసుకుంటామంటే అక్కడ కమిటీ ఒప్పుకోలేదు, ఇదేం 70 కింద ఉండటానికి ఈ లేదండి, ఏదో మేము సాధన చేసుకోవడానికి వచ్చాము, ఇప్పుడు ఈ రూములు ఎక్కువ, ఏదో 70 ఏంటిది, మేము ఒక 4 వేసినాయి అక్కడ. ఎప్పుడు ఉండే వాళ్ళకి ఎక్కువ మంది జనం ఉంటే కొంత ఇబ్బంది, మనం వారం రోజులు ఉండి వచ్చేస్తే మనకు కనిపించడం లేదు, కానీ ఎక్కువ సంవత్సరాల తరబడి అక్కడ ఉంటే, ఎక్కువ జనం ఉంటే అది 70 కింద ఉంటుంది. ఇలా కమిటీ వాళ్ళు అన్నారు, పై రూములు వేసుకోవడానికి కుదరదండి, మీరు వెళ్తే శివసన్నిధి కడుతున్నారు, మీరు రూములు కట్టించుకుంటే అక్కడ కట్టించుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ శివసన్నిధి కూడా ఈ భక్తులు ఎక్కువ రావటం వల్ల వాళ్ళు ఏదో మాకు రూములు కావాలి, మాకు రూములు కావాలి అని అనటం వల్ల ఏదో కాకినాడ సుబ్రహ్మణ్యాది గారు, సామాన్ కోటరాజు గారు కలిసి అక్కడ శివసన్నిధి కట్టారు. ఇప్పుడు మన భక్తులు అక్కడ 3 ఆశ్రమాలు భరిస్తున్నారు. ఆంగ్ల ఆశ్రమం భరిస్తుంది, శివసేనది భరిస్తుంది, నాన్నగారి ఆశ్రమం భరిస్తుంది. మూడు రకాలుగా భరిస్తుంది. ఏం చెయ్యి, ఎక్కువ మంది భక్తులు రావటం వల్ల ఇదంతా. అయితే దీనికి ఒక ప్లానింగ్ లేదు. నేను చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, దీనికి ఒక ప్లానింగ్ అంటే ఏదో కట్టేయాలి, అది కట్టేయాలి, ఇది కట్టేయాలని. ఆంధ్రాశ్రమం మొట్టమొదటి ఆంధ్రాశ్రమం కట్టినప్పుడు కూడా సంకల్పం అలా దైవికంగా అది అలా జరిగింది. సరే, ఆంధ్రాశ్రమం కట్టేసాక కొంతమంది ఏం చెప్పారంటే, ఇది రమణాశ్రమానికి స్వాధీనం చేసేయండి, మీరు ఇక్కడ భోజనాలు వాళ్ళు పెడతారు, వాళ్ళ రూముల్లో లేని వాళ్ళకి వాళ్ళు భోజనాలు పెట్టరు అక్కడ, దీనివల్ల మీకు అక్కడ రూములు ఎవడో వారం రోజులు 10 రోజులు ఉంటారు, ఆ రమణాశ్రమంలో భోజనం పెడతారు, రూములు ఎక్కడ ఉంటారు రమణాశ్రమం. అప్పుడు నాకు బీవారం ప్రేటర్ గారు, తాడిమల్లి జగన్నాథరావు గారు బతికున్నారు. లేకుండా తర్వాత మన ఆంజనేయులు అని ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, వాళ్ళు మీకు చెప్పించాలా ఉంటే ఏమంటే, మీకు వీళ్ళకి ఏదో రేపు పొద్దున్న మీకు వాళ్ళకి ఇక్కడ వచ్చి రూమ్లో ఉంటారు, అక్కడికి వచ్చి 10 రోజులు ఏమో భోజనం పెట్టుకుంటారు రమణాశ్రమంలో. దీనివల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి భవిష్యత్తులో, వస్తువు ఎలా ఉన్నా. అయితే మీరు ఎవరినొక మీ తరఫున మనుషులు నేర్చుకోండి ఆంధ్రాశ్రమంలో. నాకు భీమవరం ప్లేటర్ గారు కూడా, తాడిమణి జగన్నాథ్, మీ మనసుని ఎవరినొక నేర్చుకోండి, మీ ఒళ్ళు ఎవరిని వస్తే గౌరవించడానికి ఉంటుంది అని పెడితే అక్కడ, అప్పుడు మొట్టమొదటి అక్కడ ఏదో మనుషుల్ని పెడదాం, ఎవరో ఉంటారు మన తరఫు భక్తులు అనే ప్లానింగ్ కూడా ఏమి లేదు. అవి అన్నీ దైవికంగా అలా జరిగినాయి. అది ఇప్పుడు ఇంతకీ మీకు చెప్పేది ఏంటంటే, ఏప్రిల్ నెలలో ప్లేటర్ని తీసుకొస్తాం ఇక్కడికి. ప్లేటర్ని తీసుకొచ్చి రూల్స్ రాయిస్తాం, కమిటీ ఎంతకాలం ఉండాలి, ఎంతకాలానికి మొత్తం కమిటీ అంతా మారిపోవాలి. నేను ఒక సంవత్సరం కంటే ఉన్నా, అలా ఉంటే ఈ సంవత్సరం కూడా నేను ఎందుకుంటున్నానంటే, ఒక క్రమం చేయటానికి, అంటే చట్టబద్ధం. ఆ చట్టబద్ధం ఆ ప్లేటర్ గారు రాసుకొచ్చిన కాగితాలన్నీ కూడా చదివినిపి, ప్లేటర్ గారే చదివినిపిస్తారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రెడ్డి గారు అకౌంట్కి రాస్తున్నారు. అకౌంట్ ఎలా అని ఒక ఆడిటర్ని అడ్వైజ్ కమిటీలో ఉండక్కర్లేదు, ఒక ఆడిటర్ని అడ్వైజర్గా పెట్టుకుందాం అనుకున్నాం. ఊరికే చూడటానికి, ఎక్కడైనా పొరపాటు ఉంటే చూస్తూ ఉంటారు, ఈ అకౌంట్ బాగానే ఉందని చెప్పడానికి కూడా ఏదో చెబుతారు. ఈ కమిటీకి మట్టుకు ఒక ఆడిటర్ని, పాలకులు ఆడిటర్లు ఉన్నారు, ఒక ఆడిటర్ని అడ్వైజర్గా పెట్టుకుందాం. ఇది దీనికి సంబంధించి ఉంటారు. నిన్న కమిటీ మీటింగ్ అయింది. కమిటీ మీటింగ్ అయితే కాపారం సూనాలు ఏమన్నారంటే, నేను ఇంక కమిటీలో ఉండండి అని చెప్పారు. సర్లేండి, మీ అభిప్రాయం ఎలా ఉంటే అలా చేయండి అని కాపారం సూనాలు చెప్పాను. ఆయన ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నారు. ప్రస్తుతం అంటే ఒక సంవత్సరం వరకే ఈ కమిటీ ఉండేది. ప్రస్తుతం ఆ వైస్ ప్రెసిడెంట్ కింద డాక్టర్ రామారావు గారిని నియమించాం. ఇప్పుడు డాక్టర్ రామారావు గారు ఒక మెంబర్ ఇక్కడ, ఆయన వైస్ ప్రెసిడెంట్గా రామారావు గారు ఉంటారు. ఈ కమిటీ ఉండేది కూడా సంవత్సరం ఆ తర్వాత ప్లేటర్ గారు రూల్స్ రాసుకొస్తారు, ఆ రకంగా మారిపోతాయి. తర్వాత ఇప్పుడు డాక్టర్ రామారావు గారు వైస్ ప్రెసిడెంట్ ఉండబట్టి ఒక పోస్ట్ ఖాళీ వస్తుంది, ఒక మెంబర్ పోస్ట్ ఖాళీ వస్తుంది. గుమ్ములూరులో రుద్రరాజు వెంకట్రాజు అని ఉన్నాడు. గుమ్ములూరులో రుద్రరాజు వెంకట్రాజు, అతను స్వగ్రామం గుమ్ములూరు, కానీ పాలకొల్లలో ఉంటున్నాడు. రోజు మా ఇంటికి వస్తాడు, 9-10 ఇంటికి వస్తాడు. ఈ మధ్య అడుగుతున్నాడు, ఏదైనా రమణ కేంద్రం పని ఉంటే చెప్పని చేసి పెడతాడు. ఇగో నిన్న మొన్న ఈ కూరగాయలు తేవటం, కై తేవటం, ఈ తేవటం, ఈ బియ్యం తేవటం ఇవన్నీ అతనే బాధ్యత పెట్టుకున్నాడు. మీదే ఇక్కడ శ్రమ పడింది ఏమి లేదు, అతనే పెట్టుకు చేస్తున్నాడు. అతనితో నేను ఇంకా చెప్పలేదు. ఎవరితోటి? డాక్టర్ గారితో ఇంక చెప్పలేదు. ఆ రుద్రరాజు వెంకటరాజు కూడా ఇంక చెప్పలేదు. ఒక మెంబర్ పోస్ట్ ఖాళీ వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం వరకు వెంకటరాజు ఉంటాడు. అంటే అతను ఎలాగైనా చూసి పెడుతున్నాడు, మెంబర్తో సంబంధం లేదు, అతను ఎలా చూసి పెడుతున్నాడు కాబట్టి ఒక సంవత్సరం వరకు ఆ వెంకటరాజు ఉంటాడు. అది భక్తులైన మీకు ఈ సమాచారం తెలియపరచడమైంది. ఏప్రిల్ నెలలో కానీ, మార్చి నెలలో కానీ భీమవరం ప్లేటర్ని తీసుకొచ్చి కమిటీ ఎంతకాలం ఉండాలి, ఎప్పటికి మారిపోవాలి, అవన్నీ ఒక చట్టబద్ధమైనటువంటి నియమం చేసి భవిష్యత్తులో ఏమి పేచీలు లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఒక ఆడిటర్ని కూడా పెట్టుకుని, అనేదో ఆడిటర్కి చెక్ చేస్తాడంతే కానీ ట్రెజరర్ రాగలదు. ఆడిటర్ అవసరమైతే మీటింగ్లప్పుడు, కమిటీ మీటింగ్లప్పుడు ఆడిటర్ని కూడా పిలవచ్చు. ఏదైనా లోపాలు ఉంటే చెప్తాడు. మనకంటే ఆడిటర్ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, అకౌంట్ ఏదైనా లోపాలు ఉంటే చెప్తాడు. అది పూర్తిగా అయిపోయింది, ఈ చాప్టర్ పూర్తిగా అయిపోయింది. భక్తులైన మీకు అందరికీ సమాచారం తెలియపరచడమే. సరే, ఈ రోజున రమణ జయంతి, ఈ రోజున రమణ జయంతి. ఇది రమణ జయంతి అంటే రమణుడు. ఇది ఈ రమణ జయంతి జిన్నూరు గ్రామంలో 1957 మొట్టమొదటి చేశారు. అంటే ఇప్పుడు ఎంతకాలం అయింది? యాభై సంవత్సరాలు అది. ఎంతకాలమైంది? యాభై ఇది 2007 సంవత్సరం. 1950 అప్పుడు నేను రమణాశ్రమం చూడలేదు. నేను ఇందాక పిఎస్ఎం గారు చాలా బాగా మాట్లాడారు. ఇది అక్కడ పాములు వచ్చినాయి, అవి వచ్చినాయి, కుక్కలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, భగవాన్ కూడా వాటిని ప్రేమించేవారు, అవి కూడా భగవాన్ చూడు ఉన్నాయి అని అక్కడ ఏదో పిఎస్ఎం రాజు గారు భగవాన్ అంటే ఏంటి ఆయన చెప్పింది అర్థం ఏంటంటే, పిఎస్ఎం రాజు గారు చెప్పింది అర్థం ఏంటంటే, ఆ జన్మాంతర అనుబంధాన్ని బట్టి జీవుడు చొక్కాలు మార్చుకుని వస్తా ఉంటాడు, ఆ గురువు ద్వారా సరించుకోవాల్సి ఉంటే అని. పిఎస్ఎం రాజు గారు చెప్పిన మీటింగ్ లో సారాంశం ఏంటంటే, వీరికి శరీరాలు చొక్కాలు, శరీరాలు ఒక చొక్కాలు, లోపల ఉన్నవాడు జీవుడు, అది మానవ శరీరంలో ఉండొచ్చు, పాము శరీరంలో ఉండొచ్చు, కుక్క శరీరంలో ఉండొచ్చు. ఒక శరీరం ఇప్పుడు మనకి ఇవన్నీ ఉడికే చొక్కాలంటి శరీరం, చొక్కా ఎలా తిరిగిపోతుందో శరీరం ఏదో రోజుని పడిపోతుంది. చొక్కా తిరిగినప్పుడే శరీరం ఏదో రోజున శిథిలైపోతుంది, శిథిలైపోయిన తర్వాత ఈ తిక్కును తీసుకెళ్లి వలకట్లో పడేస్తారు. ఎక్కడో చోట పడేస్తారు, ఈ తుక్కి ఎక్కడో చోట పడేయాలి కదా, ఎక్కడో చోట పడేస్తారు. ఈ ముక్కులో గాలిపోయిన తర్వాత దీని మీద ఎవడ ఎవడికి కావాలి, ఈ శరీరం శవం ఎవడికి కావాలి, ఎవడికి అక్క ఇది చొక్క, ఇది తిరిగిపోయిన చొక్కాయని ఎవడ పట్టించుకుంటాడు? రాణుభగాలు ఉన్నారు, అన్నం తినేసిన తర్వాత అరిటాక్ కూడా ఎవడికి కావాలి, అన్నం తినేసిన తర్వాత అరిటాక్ కూడా ఎవడికి కావాలి, చొక్కాయ చిరిగిపోయిన తర్వాత ఈ చొక్కాయ కూడా ఎవడికి కావాలి, శిథిలమైపోయిన శరీరం కూడా అటువంటిది అన్నాడు. అయ్యి నేను 57 ఇక్కడ మాట్లాడు. ఇంతకీ పిఎస్ఎన్ రాజు గారు చెప్పినప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. నాకు మేము 1954 సంవత్సరంలో కొమ్మర మా అమ్మమ్మ గారు మేము కలిసి కాశీ వెళ్ళాం, ఋషికేశ్ వెళ్ళాం. అప్పుడు భగవాన్ ఎవరో నాకు తెలియదు, అలా అరుణాచలం ఒకటి ఉందని రమణ మహర్షి ఒకటి ఉన్నాడని అది మాకేం తెలియదు. మొట్టమొదటి కాశీ చూసాం, అక్కడ 10 రోజులు ఉన్నాం, స్వామి శివానంద గారి దగ్గరికి వెళ్ళాం, ఋషికేశ్ వెళ్ళాం. మొట్టమొదటి నేను చేయండి చూసింది శివానంద గారు, ఎక్కడో ఋషికేశ్లో ఉంది, హరిద్వార్ దగ్గర ఋషికేశ్లో శివానంద గారు అయిపోయింది. ఈ రమణ మహర్షి గారి చరిత్ర నేనేం చదవలేదు, ఎవరో చెప్తే నేను వినలేదు. ఆయనే 1957 సంవత్సరం వచ్చి ఒక ముసలాయన వచ్చి నన్ను ఆశీర్వదించాడు. ఆ ముసలోడు ఎవడో నాకు తెలియదు, నన్ను ఆశీర్వదించాడు. ఇందా పిఎస్ఎం రాజు గారు చెప్పడం వల్ల నాకు ఇది గుర్తు వస్తుంది, లేకపోతే ఇది చెప్పాలని నాకు లేదు. ఆశీర్వదించిన వాడు ఎవడో నాకు తెలియదు, ఆశీర్వదించాడు. చేతిలో కర్ర ఒకటి ఉంది, నన్నేమో ఆ కర్ర ఒకటి పక్కన పెట్టేసైనా నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారంటే, ప్రస్తుతానికి ఇది సరిపోతుంది అన్నారు. వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆ ముసలోడు ఎవడో నాకు తెలియదు, ఆయన రమణ మహర్షి అని తెలియదు, నాకు అరుణాచలం. ఇది రమణ జయంతి ఇంకో 4 నెలలకు వస్తుందనగా జరిగింది, నాకు తెలియదు. సరే, ఈ స్వప్నం అయిపోయిన తర్వాత హిందూ పేపర్ నేను జిన్నూరు లైబ్రరీలో కూర్చుని హిందీ పేపర్లో చదువుతుంటే అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఈ రమణ భగవాన్ సాహిత్యం కావాలంటే ఇలా తమిళనాడు నార్కర్క డిస్ట్రిక్ట్ ఇలా ఉంది, సాహిత్యం అక్కడ దొరుకుతుందని ఏదో రాశారు. రాస్తే శ్రీరమణ మహర్షి అని ఉంది, ఏదో మహాత్మా గాంధీ ఉంది, ఈ సాహిత్యం ఎక్కడ దొరుకుతుంది, ఈ సాహిత్యం ఎక్కడ దొరుకుతుందని ఏదో రాశారు. మహాత్మా గాంధీ గారి చేతి నవజీవన్ ట్రస్ట్కి రాసుకోవాలి, రమణ మహర్షి గారి సాహిత్యం కావాలంటే రమణాశ్రమం తిరువన్నమలని ఏదో ఇచ్చారు. అప్పుడు అడ్రస్ తీసుకుని రాశాను, ఇది కొత్త పేరు కింద ఉంది, మహాత్మా గాంధీ గారి పేరు మన ఎన్న పేరే, ఈ రమణ మహర్షి అనే పేరు కొత్తగా ఉందని తిరువన్నమల ఉత్తరం రాసి ఆ బయోగ్రఫీ తెప్పించారు. తెప్పిస్తే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సి, అప్పుడు నేను ఆ పుస్తకంలో రమణ భగవాన్ పటం చూశాను. సరిగ్గా నన్ను స్వప్నంలోకి వచ్చి ఎవడైతే ఆశీర్వదించాడో అదే బొమ్మ పుస్తకంలో. అప్పుడు నాకు స్వప్నంలో వచ్చిన రమణ మహర్షి అనే సంగతి ఆ పుస్తకం చదివే వరకు నాకు అర్థం కాలేదు. అంటే రమణ మహర్షిని ఇప్పుడు ఈ ఆశ్రమాలు మాంతరం ఎలా తెచ్చుకోలేదో, రమణ మహర్షిని తీసుకొచ్చి మా నెత్తి మీద మేము పెట్టుకోలేదు, ఆయన వరించే మా దగ్గరికి వచ్చాడు. ఆయన మాకు కావాలని మేము ఎత్తి మీద ఏం పెట్టుకోలేదు, ఆయన వరించి మా దగ్గర ఆ పుస్తకం చదివి ఆయన ఫోటో చూసే వరకు ఈయనే నాకు స్వప్నంలోకి వచ్చాడని. అప్పుడు ఆ ఫోటో నాకు స్వప్నంలో ఎలాగ ఉందో ఫోటో, ఇప్పుడు కూడా మీకు ఆ ఫోటో కావాల్సి ఉంటే చూస్తాను. మహర్షి జీవిత చరిత్రని బొమ్మల పుస్తకాలు ఉంటాయి, ఆ బొమ్మల పుస్తకంలో ఆ ఫోటో కరెక్ట్గా వచ్చింది నాకు. ఇది అప్పుడు ఈయన రమణ మహర్షి అని అప్పటి వరకు నాకు అర్థం అవ్వలేదు. అసలు సరిగ్గా ఆ ముసలోడు పుట్టే కరెక్ట్గా అందులో ఉంది, ఓ నన్ను ఆశీర్వదించిన వాడు ఈయన కదా అనుకున్నాం. సరే అక్కడి నుంచి 50 ఏళ్ళలో రమణ జయం చేశాం. 59లో నేను నల్లసుబ్బరాజు గారు ఎర్రసుబ్బరాజు గారు కలిసి రమణాశ్రమం 59 జనవరి నెల పెద్ద పండక్కి మేము అరుణాచల్లో ఉన్నాం ఫస్ట్. మాకప్పుడు అసలు రమణాశ్రమంలో భోజనం పెడతారని కూడా మాకు తెలియదు. రమణాశ్రమం మేము ఆ టౌన్లో దిగి సత్తరవలో ఒక హోటల్లో భోజనం చేస్తాం. మేము ముగ్గురం తెలుగు భాష మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు పెద్ద పండుగ రోజు కాబట్టి ఆ హోటల్లో పాయసం వండారు. ఆ పాయసం వడ్డించోడుకు తెలుగు వచ్చినాం. వాడు అన్నాడు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అన్నాడు. ఇక్కడ ఇదే రమణాశ్రమం చూడటానికి వచ్చాం. మరి రమణాశ్రమం చూడటానికి వస్తే హోటల్గా భోజనం ఎందుకు వచ్చారు? మీకు 2 రోజులు 3 రోజులు అక్కడ భోజనం పెడతారు రమణాశ్రమంలో, ఈ హోటల్కి ఎందుకు వచ్చారు భోజనంగా అడిగాడు. అతను మాకు తెలియదు అక్కడ భోజనం పెడతారని, అంచేత హోటల్కి వచ్చామంటే మీరు ఇక్కడ టౌన్లో తిరగకండి, గుర్రపడి చేయించుకుని ఆశ్రమానికి వెళ్తే 2 రోజులు ఉంటే వాళ్ళు భోజనం పెడతారని చెప్పాడు. అప్పుడు వరకు రమణాశ్రమంలో భోజనాలు పెడతారని కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు మీకు చెప్పేది ఏంటంటే, తర్వాత పీఎస్ఎన్ రాజు గారు చెప్పిన పూర్వాన పదం, కాళిదాసు ఒక మాట చెప్పాడు, జన్మాంతర అనుబంధం లేకపోతే ఆ స్నేహాలు నిలబడవు అని. నేను రమణ మహర్షిని తీసుకోలేదు, రమణ మహర్షి నన్ను తీసుకున్నారు. అంటే 1957లో ఎలాగ ఉన్నానో 2007వ సంవత్సరంలో ఎలాగ ఉన్నానో ఎప్పుడు పల్టీలు కొట్టలేదు. నేను రమణ మహర్షిలో విశేషం లేదు, ఈ నాటేటలో గురువు అరుణాచలంలో విశేషం లేదు, ఆడటువంటి రమణ మహర్షి నాటేటలో గురు అని చెప్పినా, ఎవరైనా చెప్పినా నేను మట్టికి పల్టీలు కొట్టలేదు. 1957లో ఎలాగ ఉన్నానో 2007వ సంవత్సరంలో కూడా అలాగే ఉన్నాను. నా తెలివితేటల వల్ల కనుక నేను ఆయన్ని తీసుకుంటే ఎవరిని, రమణ మహర్షి ఈ పాటికి 100 పల్టీలు కొడుకు. నేను కనుక ఆయన ఎత్తుకుని ఉంటే పడద్దు నీ పాటికి. ఆయన నన్ను ఎత్తుకున్నాడు కాబట్టి బయటికి రాలేకపోతున్నాను. నేనే కనుక ఆయన నా తెలివితేటల వల్ల ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ వల్ల నేను కనుక ఆయన ఎత్తుకుంటే ఎప్పుడే కింద పడద్దు. కానీ ఆయన నన్ను ఎత్తుకున్నాడు కాబట్టి కింద పడకుండా నేను కింద పడిపోకుండా ఆయన కాపాడుతున్నాడు. అదే పులి నోట్లో పడ్డ మనసు ముక్క బయటికి ఎలాగో వస్తుంది? రాదు. అదే ఆయన నన్ను స్వీకరించలేదు కానీ ఏదో నేను 4 పుస్తకాలు చదివి ఆయన నేను స్వీకరించాను అనుకోండి, ఈ పాటికి వదిలేసి ఉండొచ్చు. రమణ మహర్షిని విమర్శించేవాడు 90 మంది ఉన్నారు. ఇది నాటటలో గురువు, ఈ నాటటలో జ్ఞాని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు నా మనసులో వికారం రాలేదు. ఇది నాటేటాలే గురువు, ఇది నాటేటాలే ఋషి, ఇది నాటేటాలే జ్ఞాని అని చెప్పినా ఎప్పుడు నా మనసులో వికారం రాలేదు. కొంతమంది ఎంత రఫ్గా మాట్లాడారంటే, యాని మీ రమణ మహర్షిలో విశేషం ఉందని ఇంత పొట్ట ఉంది అందుకంటే విశేషం ఉంది, అప్పుడు కూడా నా మనసులో ఎన్నడూ వికారం రాలేదు. అంటే అలా ఎందుకు అడిగిన వాడారంటే, ఇప్పుడు వివేకానంద ఉన్నాడు సమాజానికి ఎంతో చేశాడు, మీ రమణ మహర్షి గారు సమాజానికి చేసింది ఏంటి అని అడగటం కోసం ఇలా. మీకు అర్థం వచ్చిందే? ఏమన్నా అంతా అనవసరం. మాకు ఆయన టీచింగ్ నచ్చింది, ఏదో జన్మాంతర అనుబంధం, ఇటువంటి ప్రశ్నలు వేస్తే మేము సమాధానాలు చెప్పడం. మాకు టీచింగ్ నచ్చింది, ఒక ఆయన జ్ఞాని కాకపోవచ్చు. ఇక్కడ చలం గారు అన్నారు, రమణ మహర్షి ఎవరో నాకు అక్కర్లేదు, రమణ మహర్షి ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఏమి సంబంధం లేదు. సూర్యుడి నుంచి వెలుతురు వస్తుంది, ఆ సూర్యుడు ఎవడు, చంద్రవంశం వాడా సూర్యవంశం వాడా నాకు అక్కర్లేదు. ఆ వెలుతురుని నేను అనుభవిస్తున్నాను, సూర్యుడి దగ్గర నుంచి వెలుతురు వస్తాను, సూర్యుడు కూడా నాకెందుకు వెలుతురుని అనిపిస్తున్నాను. రమణ మహర్షి ఎవడో నాకెందుకు, రమణ మహర్షి ద్వారా వచ్చిన సుఖాన్ని నేను శాంతి నేను పోగొట్టుకోవలసినంత వెర్రివాడు కాదన్నాడు చలం గారు. రమణ మహర్షి మంచివాడు కాదు అనుకుందాం చలం గారు అన్నారు, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా నేను సుఖాన్ని పొందుతున్నాను, శాంతిని పొందుతున్నాను, ఆనందాన్ని పొందుతున్నాను, మంచివాడు కాకపోతే నాకు నష్టం ఏంటి? భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన దగ్గర నుంచి నేను ఏది పొందుతున్నానో అది నాకు కావాలి, కానీ మిగతా గొడవలు నాకెందుకు అన్నాడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, వాడు చంద్రవంశం, సూర్యుడి వంశం, అది రాయ, అది గోళమా లేకపోతే సూర్యుడి దేవుడా? ఏమో నాకు తెలియదు, గొడవలు నాకు తెలియదు. ఆయన నాకు వెలుతురిస్తున్నాడు, కాంతి ఇస్తున్నాడు, అనిపిస్తున్నాను. ఆయన ఎవడో నాకెందుకు, ఒకవేళ నాకు తెలియకపోవచ్చు. దేవుడు సూర్యుడు, సూర్యనారాయణుడు అంటారు, సూర్యుడు దేవుడు అంటారు కొంతమంది, దేవుడు కాదు గోళం అంటారు కొంతమంది, దేవుడు కాదు గోళమే, గోళమే వచ్చు. దేవుడు వచ్చి అదంతా ఎందుకు, ఆయన ఇచ్చే వెలితిని అనుభవిస్తున్నాను. వెలితిని అనుభవించడం మానేసి కళ్ళు మూసుకుంటే నాకు తప్ప, సూర్యుడి తప్ప. సూర్యుడు ఇచ్చే వెలితిని అనుభవించడం మానేసి ఇలా కళ్ళు మూసి కూర్చుంటే అది సూర్యుడి తప్ప, నాది తప్ప అన్నాడు చలంగారం సార్. ఇంతకీ పిఎస్ఎం రాజు గారు ఇందాక చెప్పాడు నా గురించి జన్మాంతర అనుభవం. అదే పాములు వచ్చినాయి, కుక్కలు వచ్చినాయి చెప్పారు కదా పిఎస్ఎం రాజు గారు, అదే భగవాన్ చెప్పారు. ఏమని చెప్పారంటే, గత జన్మల్లో నాతో అనుబంధం లేనివాడు ఎవడు ఈ గేడి దగ్గరికి రాడని చెప్పాడు. ఒక రమణ మహర్షి అయినా ఈ భారతదేశంలో అనేక మంది మహాత్ములు ఉన్నారు, అనేక మంది మహర్షులు ఉన్నారు, అనేక మంది అవతార పురుషులు ఉన్నారు. అయితే నా ద్వారా ఎవడైతే తరించాలనుకున్నారో వాళ్ళే ఇక్కడ ఆకర్షించబడతారో వాళ్ళే ఈ గేట్లోకి వస్తారు. ఒక్కసారి ఈ గేటు దగ్గరికి వచ్చి సమర్పించుకుని అడిగితే ఎన్ని జన్మలు ఇస్తున్నా వాడు నా ద్వారా తరించవలసిందే అన్నారు. ఈ లోపల రమణ మహర్షి మంచివాడు కాదని కోపం వచ్చి పోతే పోవచ్చు బయటికి, కానీ అది ఒక వికారం. కానీ ఎప్పటికైనా ఒక్కసారి ఈ గేటు దగ్గరికి వచ్చి నా దగ్గర సమర్పించుకుంటే తాత్కాలికంగా ఉద్రేకాలు వచ్చి బయటికి వెళ్ళిపోయినా ఏదో జన్మరూపంలో వాడు నా ద్వారానే తరించవలసిన, ఈ గేటు ద్వారా తరించవలసిన, కానీ వాడికి ఇంకో మార్గం లేదు. ఎంచేతంటే భగవంతుడు ఈశ్వరుడు ఎవరిని ఏ జీవకోటి నా ద్వారా తరింపజేయాలనుకున్నాడో వాడు ఈ గేటు దగ్గర తరించవలసిందే, ఈనాటికైనా ముందు నాటికైనా. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది. ఒక మధ్యలో కోపం వెళ్ళిపోతే వెళ్ళిపోతారు, అది స్టాండర్డ్ కాదు. కోపం అంటే ఒక వికారం, కోపం అంటే అది ఒక వికారం, సంతోషం అంటే ఒక వికారం, దుఃఖం అంటే ఒక వికారం. అవి నిజంగా కాదు, ఇవన్నీ మనస్తోడు చేసే పనులు, ఇవన్నీ మనస్తోడి పనులు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నారంటే, నా మనస్తోటి కనుక రమణ మహర్షిని స్వీకరించండి, వాడికి ఎన్నడో కింద పడైతే నాది అందులో సందేహం. కింద పడేయటే కాదు, ఇలా మీటింగ్లో కూడా తిడుతును. మనస్తోటి కనుక నా తెలివితేటతోటి కనుక నేను స్వీకరించి ఉంటే, అంటే నేను ఆయన ఏమీ ఎత్తుకోలేదు, ఆయన నన్ను ఎత్తుకున్నాడు, నేనేమి ఆయన స్వీకరించలేదు, ఆయన నన్ను స్వీకరించున్నాడు. ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది, 1957 సంవత్సరంలో నేను ఎంత భక్తిగా ఉన్నాను, ఈ రోజున 2007 సంవత్సరంలో కూడా 50 సంవత్సరాలు వికారాలు లేకుండా ఉన్నాను ఆయనకు సంబంధించినంతవరకు. అయితే పిఎస్ఎం రాజు గారు ఏం చేసారంటే, జన్మాంతర అనుభవం ఉంటే కుక్కల రూపంలో రావచ్చు, పాము ఇవన్నీ చొక్కాయి. మానవ శరీరమైనా ఒక చొక్కే, పాము శరీరమైనా ఒక చొక్కే. ఏం చేదంటే ఆ తరించడానికి ఏదో రూపంలో వాళ్ళు వస్తారు తరించడానికి. అదే లక్ష్మి, గోవు లక్ష్మి ఉంది అక్కడ, ఆ బొమ్మ ఉంది రమణాశ్రమం, ఆ గోవు లక్ష్మిని చాలా సరళంగా ఆకుకూరలు అవ్వంటారు. ఆ పూర్వజన్మలో ఆడు ఆకుకూరలు అవ్వన్నారు. ఒకసారి మానవ శరీరం వచ్చిన తర్వాత మళ్ళీ జంతు శరీరం వస్తుందా అని ఒకసారి రమణ మహర్షిని అడిగారు. అయితే వస్తే రావచ్చు, కాదనలేము, మన లక్ష్యం ఉంది కదా అన్నారు. అంతకు ముందు ఆడు ఆకుకూరలు అవ్వ, ఆవిడెవరు ఆకుకూరలు అవ్వడ, ఆవిడ రమణ మహర్షి గారి కంటే ముందు వచ్చింది అరిదా చలవ. వచ్చి ఆవిడ ఏంటంటే, ఏదో పొలలు, కొండ మీద పొలలు, ఆవిడకి చదువు సంధ్య లేదు, ఏదో పొలలు ఏరుకునేది, ఆ రోజు భిక్షకెళ్ళేది, ఏదో తినొచ్చింది. సరే రమణ మహర్షి గారి కొండ మీద విరూపాక్ష గుహలో మకాం పెట్టారు, కొండ మీద కూర్చున్నప్పుడు ఈడెవడో దిక్కులేని వాడు, మనం తిని అన్నంలో కొంత పెడదాం అనుకోండి. అప్పుడు కూడా నేను ఋషి అని తెలియదు దీనికి, ఎవడో దిక్కులేని వాడు, పిల్లవాడు, తల్లి లేదు, తండ్రి లేడు, నాన్నవాడు లేడు, ఎండలో కూర్చుంటే ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పేవాడు ఎవడో లేడు. ఎండలో కూర్చుంటే, ఎండలో ఉంటే అబ్బాయి అక్కడ నీకు ఎండగా ఉంది, నీళ్ళలో వచ్చి కూర్చొని అడిగేవాడు, అంటే ఆదరించేవాడు ఎవడో లేడు. అడిగినప్పుడు ఈ అబ్బాయిని ఆదరిందామని ఒక సద్బుద్ధి కలిగింది ఆ ముసలవాడు. అంటే ఆవిడకి ఆకుకూరలు అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఏ చింతాకు కోసిగా ఆ తిరువణమల కొండ మీద చెట్లని ఆకుకూరలని ఆకుకూరలన్నీ కోసి అది కూర కింద వండుకునేది, అంటే ఆకుకూరలు అవ్వని పేరు వచ్చింది. ఎలా ఈ రమణ మహర్షి గారికి వచ్చాక పాపం వాడు తిండి లేక మాడిపోతున్నాడు, వాడికి ఏదో అన్నం పెట్టాలని ఆవిడ ఆవిడ భిక్ష చేసుకున్న అన్నంలో ఆవిడ భిక్ష ఏదో కొంత భగవాన్ తీసుకొచ్చి కొంత వాటా పెట్టిద్దాం. అలాగలాగలాగా ఒక భగవాన్ మీద ఏదో దిక్కులేని వాడు, ఆడి ఋషి అని ఆవిడకి తెలియదు, అంత జ్ఞానం ఆవిడకి లేదు. ఏదో చూద్దాం మనం మన తిని అన్నంలో కొంత షేర్ చేద్దాం అలాగ అలాగ చూసింది. అలాగే ఆవిడ ఇప్పుడు ఎక్కడ దహనం పొందు, ఆవిడ ఎక్కడ ఆవిడ ఎక్కడ సమాధి చేశారంటే రమణాశ్రమానికి ఎదురుగా ఉండాలన్నటువంటి మోర్వి గెస్ట్ హౌస్ సమీపంలో ఆవిడ ఆ రోజుల్లో ఆవిడ శరీరం విడిచిపెట్టినప్పుడు అక్కడ ఆవిడ భూమిలో కప్పెట్టారు. ఎప్పుడో మాట చెప్తారు భగవాన్ అప్పుడు రమణాస్త్రం లేదు అసలు, ఇప్పుడు భగవాన్ కోట మీద ఉండగా. అయితే ఆవిడ చనిపోయినప్పుడు రమణ మహర్షి గారి మీద ఉండే ప్రీతి పోలేదు, అని అది నేను చెప్తాను. ఆ ప్రీతి ఆ ఇష్టం పోలేదు, అది సహజంగా వచ్చింది, కల్పించుకుంది కాదు, ఏదో పరిణిమిత్తం వచ్చింది కాదు. అంటే నేను స్మరించి పోవటం వల్ల మళ్ళీ ఆవుదోడకు ఆవు జన్మ వచ్చి మళ్ళీ లక్ష్మిగా ఉండి రమణ మహర్షి గారి వంశం అక్కడ అభివృద్ధి అది చేసి, అంటే క్యాటిల్ పశువుల యొక్క సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి చేసి ఆ లక్ష్మి మరి ఆ షెడ్ అయ్యి గోవులు షెడ్ అని ఆ లక్ష్మిని బట్టి వచ్చింది. అంటే భగవాన్ ఎప్పుడైనా ఏమన్నారంటే ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదంటే ఉంటే ఉండొచ్చు, మన లక్ష్మి ఉంది కదా అన్నారు. అంటే ఆకుకూరలాగే ఆ లక్ష్మి తప్పులు వచ్చి తరించింది. అయితే లక్ష్మిని చాలా ప్రేమగా చూసేవారు. ఆవిడకి ఆకలిస్తే అక్కడ రమణాశ్రమంలో పాదులు పెడితే ఆనపడాలు తినేసింది. ఆవిడకి ఆకలిస్తే ఈ రమణాశ్రమం వాళ్ళు వెళ్ళి దాన్ని ఏదో కొట్టడం ఆవులు ఆమెగా తినేసంటే చెప్పారు, మీరు దాన్ని కొట్టడానికి ఇవ్వలేదు, మీరు దడి కట్టుకోండి అది ఓపెన్గా ఉంటే తింది, మీరు దడి కట్టుకోండి కావాల్సి ఉంటే గోడ కట్టుకోండి అది ఓపెన్గా ఉంటే తింది, అది ఎలా దాన్ని ఏం అంటానికి ఇవ్వలేదు. లక్ష్మి ఒక ఆనపకాయ తిన్నా ఏమంటాను, పాదులు ఇంకో కాయలు తింటాను, అది ఏమైనా తినేస్తుందో మేము అనుకుంటే గోడ కట్టుకోండి లేదా దడి కట్టుకోండి, అదే దాన్ని అడ్డు చెప్పడానికి వీల్లేదు. ప్రతిరోజు ఆవిడ పొద్దున్నే వచ్చి భగవాన్ చూసి బయటికి వెళితేనే బయటికి వెళ్ళి అప్పుడు కానీ ఆవిడ పని ఆవిడ చూసుకునే కదా లక్ష్మి, అది జన్మాంతర అనుభవం. సరే 1980 ఆవిడ శరీరం విడిచిపెట్టింది, అప్పుడు ఆవిడకి నిర్వాణ స్థితి వచ్చింది. అంటే భగవాన్ తల్లి గారిని ఎలా అనుగ్రహించారో మళ్ళీ లక్ష్మిని ఎలా అనుగ్రహించారు, ఎలా అనుగ్రహించారంటే ఆ లక్ష్మి ఆ గోవలక్ష్మి శరీరం విడిచిపెడతాంటే ఆ లక్ష్మి తలక ఆయన ఒళ్ళో పెట్టుకుని, ఎవరు ఒళ్ళో పెట్టుకుని ఆ తల్లికి లేని వైభవం వచ్చింది. ఆయన ఒళ్ళో పెట్టుకుని అమ్మ లక్ష్మి వెళ్ళిపోతావా, అమ్మ లక్ష్మి వెళ్ళిపోతావా, అమ్మ లక్ష్మి వెళ్ళిపోతావా అని గంట సేపు ఆయన ఒళ్ళో పెట్టుకుని ప్రాణం పోయే వరకు ఆ లక్ష్మి నిడిచిపెట్టలేదు భగవాన్. మన ఇంట్లో ముసలి ఉంటాడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని కనిపెట్టుకుంటారు, ఎక్కడ ఆ మనిషి ఆయన ఒళ్ళో పెట్టుకున్నాడు ఆ తలక, ఆయనకి అమ్మ లక్ష్మి వెళ్ళిపోతున్నా అమ్మ లక్ష్మి వెళ్ళిపోతున్నా అలా గంట సేపు ఉళ్ళే పెట్టుకుని ప్రాణం లయమయ్యే వరకు, అంటే ప్రాణం ఇందాక హెడ్మాస్టర్ చెప్పారు శరీరాలు మూడు ఉంటాయని, అయితే దాని వివరణ చెప్పలేదు ఆయన, అంటే తెలియదు కాదు అనుసరలేదని చెప్పలేదు, అంటే హెడ్మాస్టర్కి తెలియదని కాదు, మూడు శరీరాలు ఉంటాయని. మూడు శరీరాలకు ఏంటంటే ఇంకా మాట అనేసి వదిలేశారు, స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం, స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం, స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన స్థూల శరీరం ఏదో చచ్చిపోతుంది, ఈ చొక్కా చిరిగిపోతుంది, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ స్థూల శరీరం చచ్చిపోకముందు లోపల కారణ శరీరం కనుక చచ్చిపోకపోతే అడిగి పునర్జన్మ వచ్చి చేరుకున్నాడు ఎంతటి వాడని. స్థూల శరీరం అంటే మన శరీరం, ఈ మాంసం రక్తం ఉన్నాయి. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, అంటే విషయాలు సంస్కారాలు అన్నీ. కారణ శరీరం అంటే అజ్ఞానం, కారణ శరీరం అంటే అజ్ఞానం. ఈ స్థూల దేహానికి సూక్ష్మ దేహానికి కారణం అది, అంచేతనే కారణదేహం అంటారు. ఆ కారణదేహం కాయ బూడిదవ్వకపోతే ఈ స్థూల దేహం ఉండగా, ఈ సూక్ష్మదేహం ఉండగా, ఆ కారణదేహం కనుక కాయ బూడిదవ్వకపోతే వాడికి పునర్జన్మ వచ్చి చేరుతుంది. ఈ లక్ష్మికి ఏం చేశారంటే అమ్మ లక్ష్మి వెళ్ళిపోతామంటే ఆవిడికి పునర్జన్మలు రాబోయే జన్మలు రావటానికి కారణం, రాబోయే జన్మలకి రావటానికి కారణ కారణాలు ఆ సంస్కారాలు ఆ హేతువులు కొన్ని వందలు ఉండాలి మనసు. అసలు ఒక్క వాసన మనకి మిగిలిపోతే ఒక్క వాసన 100 జన్మలు తీసుకొస్తుంది. ఒక్క వాసన మనకి మిగిలిపోయింది అనుకో, అటువంటి ఆవు లక్ష్మిలో కొన్ని వందలు ఉన్నాయి. వాళ్ళమ్మ ఎంతసేపు పైకి అమ్మ లక్ష్మి వెళ్ళిపోతాం, అమ్మ లక్ష్మి వెళ్ళిపోతామని వెళ్ళి ఆవిడికి ఏ లోపల ఏ సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాల నుంచి ఆ లక్ష్మి యొక్క జీవుణ్ణి తప్పించడం మొదలుపెట్టారు. బాగా అర్థం చేసుకోండి. అది ఏం చేస్తుందంటే, మనం ఏదైనా ఒక స్తంభానికి మనం గొలిసిపెట్టి కట్టేశారని కొన్ని కదలలేము. అలాగే ఈ జీవుణ్ణి ఏం చేస్తుందంటే దేహానికి బంధిస్తుంది. ఈ ఈ దేహంలో నెరవేరని కోరికలు, నెరవేరని వాసనలు లోపల ఉండిపోతాయి. ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. మనం చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఏ వాసన అయితే బాగా ఇష్టమైంది అది మెదడులోకి వస్తుంది, మెదడులోకి వస్తుంది. ఈ భగవాన్ ఏం చేసేవారు, ఒళ్ళో పెట్టుకుని దాని హృదయంలో కెలుకువారు దాన్ని. ఎవరు? లక్ష్మిని. ఆ వాసనలన్నీ హృదయంలో ఒక్కో శిరస్సులోకి వచ్చి, అంటే మెదడులోకి వచ్చి, ఒక వాసన తీటి మొదలు పెట్టారు. అంటే కొన్ని వందల జన్మలైతే కోరికలు ఉన్నాయి ఆవిడికి, అణిగి ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. ఒక వాసన తీసేసాక అమ్మాయ ఏమన్నారు, అమ్మాయ లక్ష్మి మోక్షంలో ఉందన్నారు. గంట సేపు ఈ సర్జరీ జరిగింది. తర్వాత మీరు ఆ రమణాశ్రమంలో ఆవు సమాధి మీద పద్యం రాశారు. ఆ పద్యం ఎప్పుడైనా చూడండి, తమిళ పద్యం అది. ఆ తమిళిక ఏమని రాశాడంటే, ఇంతకాలం రమణాశ్రమంలో ఆవు ఉంది అని చివరి వాక్యం ఏమని రాశాడంటే, లక్ష్మి మోక్షము పొందినదని భావించబడుచున్నది అని రాశాడు తమిళిక. అదే పద్యం అక్కడ చెక్కి ముందు భగవాన్ తీసుకొచ్చి కవి చూపించాడు, ఇలా రాశామండి. అంటే భగవాన్ గారు భావించబడటం అంటే ఏంటి అన్నారు. అంటే భావించబడితే మీరు ఆరోగ్యం బాగున్నదని తలుస్తున్నామంటే మీ ఆరోగ్యం బాగుండొచ్చు, బాగపోవచ్చు. లక్ష్మి మోక్షము పొందినదని భావించబడుతుందంటే అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఎలా రాసావంటే మొదట మూడు పాదాలు బాగున్నాయి, నాలుగో పాదం బాగోలేదు నువ్వు రాసింది. లక్ష్మి మోక్షము పొందినదని భావించబట్టం కదా, లక్ష్మి మోక్షము పొందినదని రాయన్నాడు బాలుడు. నాలుగో పాదం సవరించాడు, అంటే సత్తనిట్ అని చెప్పి. గురువు యొక్క గురువు ఎలా అనుగ్రహిస్తాడో చెప్పలేమ్మా, నీకు అర్థమవుతుంది. ఆ గురువు ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడో చెప్పలేము. ఇందాక ఇప్పుడు ఇంతకీ మనం ఇందాక హెడ్ మాస్టర్ చెప్పిందంటే మూడు శరీరాలు ఉంటాయని చెప్పారు కదా, అందులో కారణ శరీరం కాలకుండా స్థూల శరీరం ఆగదు, వచ్చేస్తూ ఉంటుంది అలా. ఇప్పుడు మనకి ఏదో రోగ కారణం ఉంది లోపల, మందులు వాడతాం అనుకోండి, ఏదో మెయింటైన్ తగ్గుతుంది అనుకోండి, ఆ కారణం నశించకపోతే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది ఆ కారణం, ఆ రోగం మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఆ రోగ కారణం నశిస్తే రోగం రాదు, కానీ ఆ రోగ కారణం నశించకపోతే రోగం తాత్కాలికంగా తగ్గిన మళ్ళీ వచ్చేస్తుంది. అది జన్మాంతర అనుబంధం, జన్మాంతర అనుబంధం అది భగవాన్ చెప్పాడు. మనకి పూర్వజన్మలో ఎప్పుడో ఎక్కడో ఏదో రకమైన అనుబంధం లేకపోతే ఈ గేటు దగ్గర రాదు. భగవాన్ ఇంకోటి చెప్పారు, ఏ జన్మలోని మనకు అనుబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదాను. అంటే దాని అర్థం ఏంటంటే, గురువు ఏ స్థాయిలో, రమణ మహర్షి అంటే జ్ఞాని, ఏ జ్ఞాని శరీరం కాదు, ఏ జ్ఞాని కూడా రమణ మహర్షి శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు, రమణ మహర్షికి శరీరం లేనప్పుడు శరీరం కాదు. ఇది బాగా అర్థమవ్వాలి మీకు. అంటే కొంతమంది అంటారు రమణ మహర్షి లేడండి ఇప్పుడు ఆ శరీరం లేదు కదా ఇంకో గురువుని పట్టుకోమంటారు ఏదో అంటారు. రమణ అనుగ్రహించేది శరీరం కాదు, అనుగ్రహించేది చైతన్యం. శరీరానికి అనుగ్రహించేది జడం, శరీరం జడం, మనస్సు జడం, బుద్ధి జడం, ఇంద్రియాలు జడం. ఏదైతే దేనికైతే అనుగ్రహించే శక్తి ఉందో అది ఉండటం వల్ల ఇవన్నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. అంచేది అనుగ్రహించేది చైతన్యం, అనుగ్రహించేది ఆత్మ. ఆయన అనుగ్రహ స్వరూపుడు. జగద్గురు అంటే, ఇందాక జగద్గురు అన్నారు హెడ్ మాస్టర్, జగద్గురు అంటే ఏంటంటే వాడికి శాస్త్రజ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానం ఉండాలి. వాడికి శాస్త్రజ్ఞానం ఉండాలి, అనుభూతి జ్ఞానం ఉండాలి. తర్వాత ఎవరైనా సబ్జెక్టులో ఎవరైనా అడిగితే చెప్పగల శక్తి ఉండాలి వాడికి, వాడే జగద్గురువు. జగద్గురువు అంటే వాడికి శాస్త్రజ్ఞానం ఉండాలి, ఇంకోటి ఏంది, అనుభూతి జ్ఞానం ఉండాలి. తర్వాత నీలో నిద్రపోతున్న చైతన్యాన్ని మేలుకొలపడక శక్తి ఉండాలి. అది మాట ద్వారా అవచ్చు, చూపు ద్వారా అవచ్చు, స్నేహం ద్వారా రావచ్చు, మరొక ద్వారా మాది. నీలో నిద్రపోతున్నటువంటి హృదయంలో ఉన్న చైతన్యాన్ని మేలుకొలపగల శక్తి ఉండాలి, వాడు జగద్గురువు అంటే. జగద్గురువు అంటే జగత్తులో ఎవరినైనా అనుగ్రహించగల సమర్థత ఉండాలి, వాడికి శాస్త్రజ్ఞానం ఉండాలి, అనుభవించాలి. వాడు ఏదైతే ఏ వస్తువు గురించి చెబుతున్నాడో అది అయ్యి ఉండాలి, వాడు జగద్గురువు. ఇప్పుడు అది అయ్యి ఉంటే సరిపోదు కాదు, అడిగేవాడి యొక్క సందేహాన్ని నివృత్తి చేయగలగాలి. ఇది ఇక్కడ మీరు అంటే ఇప్పుడు మీరు ఈ జ్ఞానం అనేది సామాన్యం అనుకోద్దు. మీరు చాలా సిల్లీగా తీసుకుంటున్నారు మీలో కొంతమంది. ఇప్పుడు ఎవడో మీరు డబ్బు సంపాదించాలంటే ఎంతో కష్టపడుతున్నారు, కష్టపడకుండా డబ్బు రాదు. మీరు ఎంతో కష్టపడకపోతే డబ్బు ఊరికే వస్తుందా? కష్టపడకుండా డబ్బు రాదు. అలాగే మీరు ఏదైనా మంత్రి అవ్వాలనుకోండి, ఎమ్మెల్యే అవ్వాలనుకోండి, కష్టపడాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. ఎంతో శ్రమ పడితే మీ ఒళ్ళంతా చెమట పట్టిస్తేనే కానీ మీరు ఎమ్మెల్యే అవ్వలేరు. ఇంటికడ కూర్చుంటే మీరు ఎమ్మెల్యే అవుతారు, ఎంతో కొంత కష్టపడితేనే కానీ అధికారం రాదు. ఎంతో కొంత కష్టపడితేనే కానీ డబ్బు సంపాదించలేదు. అంతకంటే ఈ రెట్లు కష్టపడితేనే కానీ ఆత్మజ్ఞానం రాదు. వన్ హ్యాస్ టు వర్క్ హార్డ్, కష్టపడి పని కష్టపడాలి. కానీ మనం ఏదైనా మర్చిపోకూడదు. మనం ఏదైతే పొందుతున్నామో అదే మన ప్రారంధాన్ని బట్టి ఎక్కడ ఏలూరులో ఉండాలో, గుండుగల్లో ఉండాలో, జిన్నూరులో ఉండాలో, పాలకొల్లో ఉండాలో, అరుణాచల్లో ఉండాలో, కాశీలో ఉండాలి. దేహ ప్రారంధాన్ని బట్టి ఎక్కడో చచ్చిపోయే వరకు ఎక్కడో చోట ఉండాలి. పుట్టింటికాడ అక్కడింటికాడ ఎక్కడో చోట ఉండాలి చచ్చిపోయే వరకు. అదే ఎక్కడో చోట శరీరం అది అది కాదు, దేహం ఎక్కడ ఉందన్నది కాదు. ఆ లోపల హృదయంలో తను ఏదిగా ఉన్నాడో దాని స్వరూపం పొందటానికి కష్టపడి పని చేయాలి. అంటే తన శరీరం సహకరించాలి, మనస్సు సహకరించాలి, ఇంద్రియాలు సహకరించాలి, తర్వాత వాతావరణం సహకరించాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన అమ్మ కంటే గొప్పది వాతావరణం. నేను ఆత్మజ్ఞానం అంటే వాతావరణం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఆత్మజ్ఞానం సంపాదించుకుందాం అనుకుంటున్నాను అనుకోండి, నా చుట్టూ ఉన్నవాడు దేవుడు లేడు, దెయ్యం లేదు, ఆత్మరాజు ఎందుకు వచ్చిందో పెచ్చరాజుగా ఈ గొడవలంగా మొదలెట్టే అంటే వాడు ఎలాగ చెడిపోయి ఉన్నారు నన్ను కూడా చెడగొట్టేస్తారు. వాళ్ళు ఎలాగ చెడిపోయి ఉన్నారు, వాడు చెడిపోయిన పర్లేదు, ఎవడో కష్టపడి సాధన చేసుకున్నారంటే ఆయన కూడా చెడగొట్టేస్తారు. కేయిక రాజుగారు నాకు ఒక మాట చెప్పారు, ఒక 20 మంది ఉద్యోగస్తులు మనం తీసుకుంటాం అనుకోండి, అందులో ఒక సోమరతనంగా ఉన్నాడు బద్దకస్తుని తీసుకుంటాం అనుకోండి, ఆడు పాడైపోయినా పర్లేదు, ఆడు ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, మిగతా 19 మందిని చెడగొట్టేవారు కూడా నిద్రపోవడం చెప్పారు. ఈ కేరీకరేది గారు చెప్పి భౌతిక విషయంలోనే ఎంత గొడవ ఉంటే ఆధ్యాత్మికంగా ఎంత 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 సూక్ష్మ అతి సెటిల్ విషయం, అతి సూక్ష్మ అతి సూక్ష్మం ఆధ్యాత్మిక విషయం అంటే. ఏం చేద్దంటే దాని గురికే వివేకం ఉంటే సరిపోదు, విశ్వాసం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, వాతావరణం సహకరించాలి. వాతావరణం అంటే ఇప్పుడు గాలి, ఈ గాలి కాదు వాతావరణం అంటే. నేను చెప్పేది ఇప్పుడు ఈ గాలి వాతావరణం, నిప్పు వాతావరణం ఇది కాదు, అది కాదు వాతావరణం అంటే. నన్ను అర్థం చేసుకోండి, వాతావరణం అంటే మనం ఏదైనా ఒక రంగంలోకి అభివృద్ధిలోకి రావాలనుకున్న ఆ రంగంలో మనకంటే తెలివైన వాళ్ళు, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు, మనకు సలహా చెప్పేవాళ్ళు ఉంటే వాతావరణం బాగున్నట్టు. మీకు అర్థం వచ్చిందే, మనం ఏదో కష్టపడి పని చేసుకుంటున్నాం అనుకోండి, మనకంటే దానికి విరుద్ధంగా ఉన్న జనం మన చుట్టూరు చేరారనుకోండి, ఆత్మ లేదు, జ్ఞానం లేదండి, దేవుడు లేడు, ఇదంతా ఒట్టిది, మీరు టైం వేస్ట్ చేసుకుని ఇటువంటి వాళ్ళు చేరారనుకోండి, నేను సంపాదించుకునేది ఏది ఉంటే పోతుంది. అది ఇటువంటి జనం కనుక చేరితే ఉన్నది చెడిపోతుంది. రామకృష్ణ పరమహంస గారు అమ్మతో చెప్పాడు, అమ్మండి కాళికాదేవి, రామకృష్ణ పరమహంస గారిలో నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయన అంటే రామకృష్ణ పరమహంస గారు అంటే నాకు బాగా ఇష్టం. కారణం ఏంటంటే ఆయనలో కపటం లేదు, అంత చిత్తశుద్ధి ఉన్న మనిషి నాకు కనపడతాం. అసలు కపటం ఎలా ఉంటుందో రామకృష్ణ పరమహంస గారికి తెలియదు. ఆయనకు చదువు లేదు, డబ్బు లేదు, రెండూ లేవు. ఆయన అన్నవాడు కాళీమాత అమ్మాయి ఏంటి లోకం జనం అందరినీ నన్ను పంపుతున్నావు, లోకం జనం అందరినీ నన్ను నా దగ్గరికి పంపుతున్నావు, ఒక్క భక్తుడు రావటం లేదు, ఒక సాధకుడు రావటం లేదు, అందరూ లౌకికులు వస్తున్నారు. ఎవడైనా నాకు అన్నం పెట్టేవాడు, అందరూ చూసి వెళ్ళిపోయేవాడు కానీ నాకు ఎవడైనా అన్నం పెట్టేవాడు జరుగుతుంది అంటే అన్నం పెట్టేవాడు ఎవడో జరగటం లేదు. ఈ జనాన్ని పంపుతున్నావు, నాకు అన్నం పెట్టేవాడిని ఎవరిని పంపటం లేదు, సాధకులను ఎవరిని పంపటం లేదు, భక్తులను ఎవరిని పంపుతున్నావు, నాకు ఈ జనాన్ని కేటాయించావంటాడు నా అమ్మ దగ్గర అనుకోడు, ఓపెన్ గాని కూడా ఖాళీ మా దగ్గర. అది ఇలా ప్రార్థించగా ప్రార్థించగా తర్వాత సురేంద్రుని ఆయన పోషించేవాళ్ళు వచ్చారు, 10 మంది ఆయన పోషించేవాళ్ళు ఇచ్చారు, ఎవరు రామకృష్ణ పరమహంసని. ఆయన పోషించేవాళ్ళు వచ్చాక 8 రూపాయలు ఉద్యోగం మానేశాడు. ఆయన మీకు అర్థమవుతుంది, ఈ సాధకులు ఎవడు బ్రహ్మానంద వివేకానంద ఈ నరేంద్రుడు శశి మహారాజుని వాళ్ళందరూ అప్పుడు బిఏలు ఇటువంటి చదువుకుంటున్నారు. అదే ముద్దబ్బాయి అంతా అప్పటికే ఇంటర్మీడియట్ బిఏ లేదు చదువుకుంటున్నారు. వీళ్ళందరూ రావటం మొదలుపెట్టారు. అంటే ఓ పక్కనేమో సాధకులు వస్తున్నారు, ఓ పక్కన భక్తులు వస్తున్నారు, ఓ పక్కన అన్నం పెట్టేవాళ్ళు వస్తున్నారు. అది ముందే ఏమనేవాడు అంటే నా భక్తిని చెడగొట్టి వాళ్ళందరూ నన్ను పంపుతున్నామంటే అమ్మాని అమ్మ దగ్గరికి వెళ్ళాం నీళ్ళు పెట్టుకునేవాడు. అందరికీ లోపం జనమే, ఒక్కడ భక్తుడు నా దగ్గరికి రావటం లేదు, ఎవరైనా అన్నం పెడితే మీరు అన్నం తిన్నారా లేదా పరమహంస గారు అడిగి కూడా ఒక్కడ రావటం లేదు, అందరూ లౌకికులు సిద్ధమవుతున్నారు. ఈ జనాన్ని తప్పించి నీకు లోకం ఇటువంటి జనాలందరూ నా దగ్గరికి పంపుతున్నామేంటని కపటం లేదు కదా, ఆయన తెలియదు, మాయ తెలియదు, మర్మం తెలియదు, ఓపెన్గా ఖాళీ మాత్రం చెప్పుకోవడానికి. ఆయనకి అసలు రామకృష్ణ పరమహంస గారిలో గొప్పతనం ఏంటంటే అంత చిత్తశుద్ధి ఉన్న మనిషి మనకు కనపడ్డా, అంత చిత్తశుద్ధి ఉన్న మనిషి మనకు కనపడ్డా. అసలు తర్వాత ఆయనకి ఈ మాటలో కూడా కపటం తెలియదు, ఈ మాటలో కూడా కపటం తెలియదు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే వాతావరణం మనకు తల్లి కంటే గొప్పది. ఇప్పుడు మన తల్లి సహకారం మనకు లేదనుకోండి, వాతావరణ సహకారం బాగుందనుకోండి, ఎంత పైకైనా మనం వెళ్ళిపోవచ్చు. మన తల్లి సహకారం మనకు లేదనుకోండి, వాతావరణ సహకారం అంటే మన స్నేహాలు, తర్వాత ఈ భక్తులు కొంచెం మనల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే భక్తులు, ఎవరో ఈ వాతావరణ సహకారం ఉందనుకో మనకు మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఎప్పుడైనా మనకు అశాంతిగా ఉంటే అశాంతిని పోగొట్టేవాళ్ళు, ఎప్పుడైనా సాధనలో ఫెయిల్ అవుతుంటే కంగారు పడకండి మీ వాసన అలా తిప్పుతుంది, మీరు మంచి సౌరభ్యమైన వాళ్ళు బుద్ధిమంతులే, ఆ వాసన చూసి కంగారు పడకండి, మీరు భగవంతుని ప్రార్థించండి ఆ వాసన పోతుంది అని మనం ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరనుకోండి, అది వాతావరణం సరిగ్గా లేదని అర్థం. వాతావరణం అంటే గాలి నీరని కాదు. ఇప్పుడు మీరేం అక్కర్లేదు, ఓ 40 మార్కులు వచ్చిన పిల్లోడిని 100 మార్కులు వచ్చేవాడు, 100కి 100 మార్కులు వచ్చినప్పుడు స్నేహం చేయించండి, వాడికి 100 రూపాయలు 80 వచ్చేస్తుంది. వాడే ఒక 10 మార్కులు వచ్చిన వాడితో స్నేహం చేయించండి, ఆడికి వచ్చి 40 మార్కులు పోతాయి, ఈ 10 మార్కుల్లోకి వస్తాడు చివరికి. అది వాతావరణం. అంటే భక్తులతోటి సహవాసం చేస్తే, సాధకులతోటి సహవాసం చేస్తే మనం ఎంతో కొంత 24 గంటలు లిటిగేషన్ పెట్టేవాడితోటి మనకు సహవాసం ఏంటి? అది తల్లి కన్న తల్లి కూడా చేయలేని సహకారం వాతావరణం చేస్తుంది. మన తల్లిదండ్రుల సహకారం మనకేమీ లేదనుకోండి, కానీ వాతావరణం సహకరిస్తుంది అనుకోండి, ఎంత అభివృద్ధిలోకైనా వచ్చేయచ్చు. ఇప్పుడు ఇందుకు నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం కష్టపడి చాలా ఏదో ఆత్మజ్ఞానం కోసం కష్టపడతాం అనుకోండి, కష్టపడేవాడు ఎవడు డబ్బు కోసం కష్టపడేవాడు నాకు దరిద్రం రావాలని అనుకోడు. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు డబ్బు కోసం కష్టపడేవాడు డబ్బు పెంచుకోవాలనుకుంటాడు కానీ నాకు దరిద్రం వస్తే బాగుండు అని అనుకోడు. డబ్బు కోసం కష్టపడేవాడు నాకు దరిద్రం రావాలని ఎందుకు అనుకుంటాడు, దరిద్రం రావాలనుకోడు. అలాగే మీరు ఈ ఆధ్యాత్మిక రంగంలో మీరు కష్టపడి ఆత్మజ్ఞానం సంపాదించాలి కానీ మీ కష్టాన్ని ఏదో గౌరవాల కోసం గొప్పల కోసం ఖర్చు పెడితే ధనం దరిద్రం కోసం కృషి చేసినట్టు అవుతుంది చివరికి. కష్టపడి 4 రూపాయలు సంపాదించడం మానేసి దరిద్రంలో పడితే ఎలా ఉంటుందో. అలాగే మనం కష్టపడి ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం మానేసి ఏదో గౌరవాల కోసం, గొప్పల కోసం, 10 మంది జనాన్ని పోజేసుకోవడం కోసం ఇలా దీనికి పరిమితం అయిపోతే నీ కష్టం వృధా, నీ చెమటం వృధా, నీకు ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు, శాంతి లేదు. తర్వాత ఇంకో మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వైష్ణవులు అవ్వచ్చు, శైవులు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, మరొక కులం, ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు క్రైస్తవులు అవ్వచ్చు, అది హిందువులు అవ్వచ్చు, మతం ఏదైనా అక్కర్లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు ఏమన్నాడంటే గీతలో, అందరిలో నేను ఆ చైతన్యంగా ఉన్నాను అని చెప్పి. యేసుక్రీస్తు ఏమన్నాడంటే స్వర్గరాజ్యం హృదయంలో ఉందంటే, ది కింగ్డమ్ ఆఫ్ ఎనర్జీ విత్ ఇన్ యూ, ఐ ఆమ్ ఇన్ ఆల్ బీయింగ్స్. ఏడు కృష్ణుడు చెప్పే అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఉన్నాను. ఏసేమని చెప్పాడు మీ హృదయంలో స్వర్గరాజ్యం మీ హృదయంలో ఉంది, బయట ఎక్కడా లేదు, ఉందనుకుంటున్నారు. ఈ అన్ని మతాలు సారాంశం ఒకటే గుర్తుపెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. మీరు ఏ దేవుని ప్రార్థించండి, అరుణాచలంలో ఉండండి, కాశీలో ఉండండి, రామేశ్వరంలో ఉండండి, ఎక్కడ ఉండండి, మీకు ఏ జన్మలో అయినా సరే మీకు శాంతి దొరకాలంటే, సుఖం దొరకాలంటే, మోక్షం దొరకాలంటే, కొంతమంది అంటా ఉంటారు మాకు ఈ కుదిరలేదండి, ఈ మధ్యని మనస్సు అశాంతిగా ఉంటుందని. మీ హృదయంలోని శాంతి, మీ హృదయంలోని సుఖము, మీ హృదయంలోని ఆనందం మీ మనసుకు అందే వరకు మీరు ఏడుస్తూ కూర్చోవలసిందే, మీరు ఏ మతస్థులైనా సరే. మీకు 1000 కోట్లు డబ్బున్నా, లేకపోతే మీరు ప్రధానమంత్రి అయినా, ఎవడైనా సరే, మీ హృదయంలోని శాంతి, మీ హృదయంలోని సుఖం, మీ హృదయంలోని ఆనందం, మీ హృదయంలో ఉన్నటువంటి నిర్వాణం, మీ హృదయమైనటువంటి స్వర్గరాజ్యం, మీ హృదయమైన మోక్షం మీ మనసుకు అందే వరకు మీరు ఏడుస్తూ కూర్చోవలసిందే, లేకపోతే ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా ఏడుస్తూ కూర్చోవలసిందే. ఏం చేద్దంటే ఎక్కడ ఉంది హృదయం, భగవంతుడు ఎక్కడున్నాడు, హృదయంలో ఉన్నాడు, మీ అందరి హృదయాల్లో ఉన్నా అన్నాడు. అక్కడికి వెళ్ళగలిగి మన హృదయంలో ఉండగలిగితే అప్పుడు కానీ మన బ్రెయిన్కి శాంతి అందదు, అప్పుడు కానీ మనం సుఖపడలేదు. మీరు భక్తి అంటే శంకరాచార్యుల వారు అద్వైతి అవటానికి, శంకరాచార్యుల వారు అద్వైతి అవటానికి అయితే ఆయనకి భక్తి ఉంది, అది అద్వైతం. ఆయన అన్నాడు మోక్షాన్ని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి, మోక్షాన్ని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాల్లోకి గొప్ప మార్గం భక్తి అన్నాడు. అంటే భక్తి అంటే ఏదో కేవలం చెట్టు చుట్టూరు తిరగటం కాదు, నీ స్వస్వరూప అనుసంధానమే భక్తి. అంటే నీ హృదయంలో నువ్వు నిలబడి అక్కడ ఉండగలగటమే భక్తి. అలా ఉండగలిగితే, అక్కడ నిలబడగలిగితే, నువ్వు భక్తి ద్వారా నీ హృదయంలో నువ్వు ఉండగలిగితే దానికి మించిన సాధన లేదు. దానికి ఈ భక్తి మార్గం కంటే ఇంకో మార్గం గొప్పదని చెప్పలేము. నీ హృదయంలో ఈ భక్తి ద్వారా నీ హృదయంలో నీ మనస్సును లయింపజేయగలిగితే, అక్కడ ఉండగలిగితే, అక్కడ నిలబడగలిగితే దానికి మించిన ఉత్తమ సాధన లేదన్నాడు ఆచార్యుల వారు. ఇంకా పుస్తకం ఏదో కొద్ది 10 నిమిషాల పుస్తకం ఏదో చదువుదాం, భగవాన్ విషయాలు ఏదో చదువుదాం. భగవానికి ఎప్పుడు జనాన్ని పూజించుకునే ఉద్దేశం ఎప్పుడే లేదు, అసలు ఆర్గనైజేషన్ లేదు. ఈ మధ్యన ఎవడో పెద్ద మనిషి అన్నాడు నా దగ్గర, ఆర్గనైజేషన్ అంటే సెప్టిక్ ట్యాంకులు అంటే తను. ఈ మధ్యన పెద్ద మనిషి అన్నాడు, ఎవడి మధ్యకాడేదో తరించవలసిందే, కష్టపడి పనిచేసుకుని ఏదో ఆర్గనైజేషన్ ద్వారా మనం ఏదో పొందేద్దాం అనుకుంటే అబద్ధం అది. ఆర్గనైజేషన్ అనేది ఒక సెప్టిక్ ట్యాంకులు అంటే ఎవడి మధ్యకాడే కష్టపడి పొందవలసిందే, కానీ ఏదో పార్టీలో చేరిపోతే మోక్షం వచ్చేది. ఆర్గనైజేషన్ అంటే సెప్టిక్ ట్యాంక్ అంటే సరే. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఇది ఎవడో లోకానికి ఉపకారం చేస్తారంటున్నాడు, వీడు అందరినీ ఉద్ధరిస్తారంటున్నాడు, ప్రజాసేవ చేస్తారంటున్నాడు. అంటే నాకు అందరికీ ఏదో 10 మందికి ఉపయోగపడాలనే బుద్ధి నాకు ఉందండి, మీరు ఎప్పుడు చూసినా ఆత్మజ్ఞానం సంపాదించుకుని, ఆత్మజ్ఞానం సంపాదించుకుని ఎవడో తెలుసుకో, నువ్వు ఎవడో తెలుసుకుని నువ్వు ఎవడగా ఉన్నావు వాడిని తెలుసుకో. ఇది తిరగబడుతున్నాడు ఇక్కడ. ఎంతసేపు చూసి ఇదేం గొడవయ్యా, నువ్వు ఎవడో నువ్వు తెలుసుకో, నువ్వు ఎవడో తెలుసుకో అంటే ఎవడు తెలుసుకోమంటావు అని అడిగాడండి. అంటే నువ్వు ఎవడగా ఉన్నావో వాడిని తెలుసుకో. నువ్వు శరీరం అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మవే, మనస్సు అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మవే, ఏదైనా వాసన నేను బాధ పెట్టినప్పుడు కూడా నువ్వు ఆత్మే, నువ్వు దుఃఖపడేటప్పుడు కూడా ఆత్మే, నీకు ఎమోషన్ వచ్చినప్పుడు కూడా ఆత్మవే, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆత్మవే, నిద్రలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆత్మవే, స్వప్నంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆత్మవే. నువ్వు ఏదిగా ఉన్నావో, ఎవడిగా ఉన్నావో, ఏ వస్తువుగా ఉన్నావో అలా ఉండగలగటం నేను నువ్వు తెలుసుకోమంటే అర్థం ఏమిటి అని అడిగాడు. ఒకడు తిరగబడ్డాడు భగవాన్ చోటి. ఇదేం పురాణం అయ్యా, ఎవడొచ్చా నిన్ను తెలుసుకోమంటే, నువ్వు ఎవడగా ఉన్నావో వాడిని తెలుసుకోమని. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, నేను శరీరాన్ని అనుకుంటున్నావు, నేను మనస్సు అనుకుంటున్నావు, అది రెండు అబద్ధమే. నువ్వు ఎవడగా ఉన్నావో వాడిని తెలుసుకో. నిన్ను తెలుసుకోమంటే నువ్వు ఎవడగా ఉన్నావు నువ్వు తెలుసుకో. అంటే గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, మనం రోజు నిద్రపోతున్నాం. అది నిద్ర లేకపోతే మనకు శాంతి లేదు. ఇప్పుడు ఒక 5-6 గంటలు బాగా నిద్ర పట్టేసింది అనుకోండి, మన శరీరానికి కావలసినంత శక్తి వచ్చేస్తుంది. ఒక్క రాత్రి నిద్రలేదనుకోండి, ఆ బద్ధకం మనకు 10 రోజులు ఉంటుంది. ఒక 6 గంటలు బాగా నిద్రపోయామనుకోండి, ఎనర్జీ శరీరానికి అంత ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నువ్వు గాఢ నిద్రలో నీకు శరీరంతో సంబంధం లేదు, మనసుతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, పూర్వజన్మతో సంబంధం లేదు, పునర్జన్మతో సంబంధం లేదు, ఏ జన్మతోటి సంబంధం లేదు, ఈ దేనితో సంబంధం లేదు. నువ్వు అక్కడ ఉన్నావో లేదా, ఉన్నావు, అది అది ఆ ఉండటం అనేది జాగ్రత్త అవస్థలో కూడా ఉంది, దాన్ని తెలుసుకోమని. అంటే ఇవన్నీ నువ్వు కల్పించుకునే, మనస్సు వచ్చాక ఏది వస్తుందో, మనస్సు వచ్చాక ఏదైతే వస్తుందో, మనస్సు అణిగాక అన్నీ అదృశ్యమైపోతాయి. ఏనాటికైనా నీ జీవితం, నీ జీవితం, ఈ లోకం, నీకు కనిపిస్తున్నటువంటి లోకం, నీ జీవితం అన్నీ కూడా హృదయంలో, నీ ప్రపంచం అన్నీ హృదయంలో లయమం వలసిందే. ఎవరికైతే ఆత్మానుభవం కలిగిందో, బ్రహ్మానుభవం కలిగిందో, వాడికి నేను దేహంలో ఉన్నాను, నాకు బయట ఎక్కడో లోకం ఉంది, ఎక్కడో కైలాసంలో శివుడు ఉన్నాడని అనుకోడట్టు. మొత్తం ఈ శివుడు, ఈ లోకము, ఈ జీవుడు అన్ని హృదయంలో లయ అయిపోతారు. అప్పుడు ఉన్నదంటే ఒక్కటంటే ఒక్కటంటే ఆ బ్రహ్మానుభవం అప్పుడు కలుగుతుంది. ఒకటంటే ఒకటే, అప్పుడు వరకు నువ్వు సుఖపడం. అంటే తాత్కాలికంగా ఈ బయట సుఖాలు నెల, ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు మీరు ఎవరైనా బంగారు పిచ్చుకులు ఉండొచ్చు, బాగా ధనవంతులు ఉండొచ్చు, చదువు బాగుండు, ఎంత మాగా బాగా అర్థం చేసుకున్న సబ్జెక్ట్. ఇక్కడికి నరసాపురం, జిన్నూరికి నరసాపురం 8 మైళ్ళు, జిన్నూరికి నరసాపురం 8 మైళ్ళు. నేను 8 మైళ్ళు వెళ్ళిపోయాను, మళ్ళీ జిన్నూరు రావాలంటే 8 మైళ్ళు రావాలి. కానీ నరసాపురానికి తిరిగి వచ్చేటప్పుడు నేను 4 మైళ్ళు వచ్చి జిన్నూరు రాలేదంటే జిన్నూరు రాదు. అలాగే నీ స్వరూపాన్ని విడిచిపెట్టేసి, నీ ఆత్మని విడిచిపెట్టేసి, నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని విడిచిపెట్టేసి ఎంత దూరం వెళ్ళిపోయావో మరి అంత శ్రేణి పడి వెనక్కి వస్తేనే కానీ నీ గూట్లో నువ్వు పడవు. నువ్వు బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఏదో గొడవ పెంచేసుకుంటారు, ఏదో వాసన పెంచేసుకుంటారు, వాడి మంచివాడు. మేము పాలకొల చెప్పాను కదా మీకు, నేను ఏదో జపం చేసేస్తున్నాను, గిరి ప్రదక్షిణం చేసేస్తున్నాను, ధ్యానం చేసేస్తున్నాను, అది చేసేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను, మిగతా జనం ఏది చేసుకోవటం లేదు, నేను ఏదో గొప్పగా చేసేసుకుంటున్నాను అనుకుంటే చివరికి ఏమవుతుందంటే నువ్వు పాడైపోతావు, వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు అనుకున్న వాళ్ళు బాగుపడతారు. అంటే మీరు ఇతరుల కంటే ప్రత్యేకత మీరు ఏదైనా ఉందనుకుంటారనుకోండి, అది మీరు పాడైపోవటానికి పునాది. అది మీకు డబ్బు వచ్చిందనుకోండి, మీ ప్రారంభాన్ని బట్టి వచ్చింది. చదువు వచ్చిందనుకోండి, మీ ప్రారంభాన్ని బట్టి వచ్చింది. అది డబ్బు మీరు కాదు, చదువు మీరు కాదు, ఈ గౌరవాలు మీరు కాదు, అగౌరవాలు కూడా మీరు కాదు, అది మీ ప్రారంభాన్ని బట్టి వస్తుంది. అది మీరు ప్రారంభం మంచి ప్రారంభం అయినా ఆత్మజ్ఞానికి, ఆ దేహ ప్రారంభం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా దాని ప్రభావం ఆత్మ మీద చూపించేది, ఆత్మకు శరీరం లేదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక జ్ఞాని యొక్క పూర్వజన్మలంటే దేహ ప్రారంభం బాగలేదనుకోండి, ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, వాళ్ళు దేహ ప్రారంభం బాగలేదనుకున్న ఊరికి ఆయన బ్రహ్మానుభవం కలిగిందానికి అది దేహ ప్రారంభం బాగోలేదనుకోండి, మంచి ప్రారంభం ఉండొచ్చు, చెడ్డ ప్రారంభం వచ్చు. ఆ జన్మ పూర్వజన్మను బట్టి ఒక చెడ్డ ప్రారంభం ఉండడానికి ఆయనకి అది ఏదిగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ప్రారంభం ఎవరికి, పుట్టిన దానికి ప్రారంభం ఉంటుంది కానీ పుట్టిన దానికి ప్రారంభం ఉండదు. అంటే ఆ ప్రారంభం ఎంత చెడ్డ ప్రారంభమైనా ఆత్మను అంటుకోదు, ముట్టుకోదు. చైతన్యాన్ని, చైతన్యాన్ని ఏమి ముట్టుకోవడం చేయలేదు. అసలు ఇంకోటి, ఎవడైతే నిర్మలంగా ఉన్నాడో, ఎవడైతే శాంతిగా ఉన్నాడో వాళ్ళు గౌరవం ముట్టుకోదు, అరౌరవం ముట్టుకోదు. అడినప్పుడు మామూలుగా శాంతి చిత్తం ఉన్నవాడు ఈ స్టేట్లో ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటాడు? అయితే మీరు ఏదో తపస్సులు చేసి ధ్యానాలు చేసి సమాజంలో మనమందరం గౌరవం పొందాలి అని ఇలా అనుకుంటే, సాధన చేసి డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసి దరిద్రాన్ని కోరుకున్నట్టు ఉంటుంది చూడండి. అయితే మీ గమ్యం మర్చిపోవద్దు. మీరు గమ్యం మర్చి అని నిజం కాదు. ఒకవేళ మీకు గౌరవం ఉన్నా నిజం కాదు, డబ్బు ఉన్నా నిజం కాదు, చదువు ఉన్నా నిజం కాదు. రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి కొంతమంది పెద్ద ప్రశ్నలు వేసేవారు, ఏమంటే జ్ఞాని ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అంటే వాడిని వాడు తెలుసు, అదే మాయ. మన మాయ ఎక్కడుందంటే మనస్సులో ఉంది. వాడిని వాడు తెలుసుకోవటం మానేసి వాడు ఎలా ఉండొచ్చు, వీడు ఎలా ఉండొచ్చు, గాంధీ గారు ఎలా ఉండొచ్చు, అది లేకపోతే మీరు ఎలా ఉండొచ్చు, మీరు ఎలా ఉండొచ్చు, లేకపోతే అబ్రహం లింకన్ ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని ఏదో అడుగుతూ ఉంటారు. పిచ్చ ప్రశ్నలు పిచ్చు. అది ఎంత స్పష్టంగా చెప్పాడంటే, జ్ఞాని చేస్తాడు లేకపోతే జ్ఞాని చేయడు. ఆ గొడవ నీకెందుకు అయ్యా, నీ వచ్చిన పని చూసుకో. జ్ఞాని చేస్తాడు, అలా ఎంచుకున్నాడంటే అలా ఉంటాడు, అలా ఎంచుకోలేడంటే అలా. అది జ్ఞానికి సంబంధించిన విషయం. జ్ఞానికి అంటే జ్ఞాని యొక్క దేహం కూడా ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. అది జ్ఞానికి సంబంధించి గాంధీ గారు ఎలా ఎంచుకున్నారు, ఇలా ఎంచుకున్నారంటే నీకు సంబంధించి నువ్వు వచ్చిన పని చూసుకో. నువ్వు వచ్చిన ఆడు అలా ఉన్నాడు, ఇది అలా అంటే నీకేం కలిసి వచ్చింది, ఇలా ఆడు అలా ఉన్నాడేంటి, ఇడు ఇలా ఉన్నాడేంటి, ఇలా విచారణ చేసి వదిలి చలం గారు అన్నారు 400 రూపాయలు పెట్టి గొర్రెనోడు కొనుక్కుని ఎంట్రుకులు లెక్కెట్టుకోమన్నాడు ఆయన. చలం గారు ఏమన్నారంటే, ఆడిలా ఎంచుకున్నాడు, ఈడిలా ఎంచుకున్నాడు, ఇటువంటి విచారణ చేసే బదులు మీ కాలక్షేపం అవ్వకపోతే 400 రూపాయలు పెట్టి గొర్రెటు కొనుక్కుని ఇంటికాడ కూర్చుని ఎంట్రుకులు లెక్కెట్టుకోమని చెప్పాడు. అది మీ కాలక్షేపం అవ్వకపోతే అదే భగవాన్ చెప్పి జ్ఞానం ఎలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అంటే భగవాన్ అనేవారు ఉంటాడు లేకపోతే ఉండడు. అది కూడా ఇంతకే మీరు వచ్చిన పని చూసుకోండి. నువ్వు జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చావా, జ్ఞానికి సలహా చెప్పడానికి వచ్చావా? ఇప్పుడు కాకి భగవాన్ ఉండగా కాకినాడించే మున్సిపల్ కౌన్సిలర్ వెళ్ళాడు. ఆడు 4 రోజులు ఉన్నాడు. ఆడు అన్నాడు, ఏమండి ఈ ఆశ్రమంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి అని అన్నాడు. ఎవడ కౌన్సిలర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను కాకినాడ నుంచి వచ్చా అన్నాడు. కాకినాడలో లోపాలు ఉన్నాయా లేదా అని అడిగాడు భగవాన్. లోపాలు చాలా ఉన్నాయన్నాడు. లోపాలు చూడటానికి అరుణాచలం ఎందుకుగా మళ్ళీ వెళ్ళిపోయి కాకినాడ వెళ్ళా, కాకినాడలో ఉన్న లోపాలు సవరించు, అంత లోపాలు చూడటానికి ఇంత దూరం వచ్చి ఆడవటం ఎందుకన్నారు. నీకు అరుణాచలం వచ్చి ఏడుస్తానంటావేంటి? ఆశ్రమంలో లోపాలు కూడా నీకెందుకురా, నువ్వు ఎందుకు వచ్చావు? ఏదో పుణ్యక్షేత్రంలో వచ్చావు, భగవాన్ చూడటానికి వచ్చావు, మంచిదే, సంకల్పం మంచిదే. ఇక ఈ లోపాలు ఆ లోపాలు కూడా నీకేది, దానివల్ల నీకేం కలిసి రాదు. దానివల్ల ఇక నీకు నిజంగా లోపాలు సవరించే బుద్ధి ఉందనుకో. మీ దేవుడు కాకినాడ, అక్కడికి వెళ్ళి 7 లోపాలు సవరించి నీకు ఒకలా బుద్ధి ఉంటే. లోకం కుక్కతోక లాంటిది. లోకం ఎటువంటిది? కుక్కతోక వంకర ఎవడ చూస్తాడు, ఎవడ తీయగలడు? కుక్కతోక వంకర ఎవడ తీస్తాడు? ఎందుకు ఈడు ఏమంటున్నాడంటే, ఏమంటే నాకు ఇతరుల గాలికి సహాయం చేయాలంటుంది, హెల్పింగ్ నేచర్ ఎక్కువ అంటున్న వాడికి. వీడు అంటున్నాడండి వీడు, మరి ఏవో అది అబద్ధం లేదో మనకు తెలియకపోయినా అని నమ్ముతాడు మాట. నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అంటున్నాడు అండి. ఇంకా అందరిని ఉద్ధరించడమే పరిగెత్తున్నాడు. నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండి వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయాలని ఉంటుంది. మరి అంటున్నాడు, మరి నమ్ముదాడు, మరి ఏమంటున్నాడు కదా అందం. ఇప్పుడు ఇతరులకి సహాయం చేసి వాడికి నిజంగా బుద్ధి ఉంటే వాడికి సహాయం చేస్తామని స్పృహ కూడా ఉండదు. అది నిజమైతే పోనీ ఏదో అంటున్నాడు కాడ విందాం, వాడి ప్రశ్న నాకు ఏమి ఇతరులకి సహాయం చేసే మనస్తత్వం నాకు ఎక్కువ ఉండే అయ్యే సోషల్ వర్క్ ఎక్కువ చేస్తా ఉంటాను నేను. ఇప్పుడు మీరు ఏదో ఆత్మజ్ఞానం సంపాదించ ఆత్మజ్ఞానం సంపాదన ఇతరులకు ఉపయోగపడగలను అనుకుంటే సంపాదిస్తానంటున్నాడు అని చెప్పి ఇతరులను ముద్రిస్తానంటున్నాడు. భయ్య నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అంటున్నాడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు భయ ఇప్పుడు ఎందుకు ఈ ఆత్మజ్ఞానం సంపాదించడానికి నాకు అభ్యంతరం లేదు, కష్టపడుతుందా సంపాదిస్తాను. నీ ఆత్మజ్ఞానం సంపాదించాక మరి ఇతరులకు నేను సహాయం చేయగలనా అని అడుగుతున్నాడు వీడు. ఈ ప్రశ్న అడిగేవాడు అడుగుతున్నాడు. అంటే భగవాన్ అన్నారు, నువ్వు అనుకున్న దానికంటే బాగా జరుగుతుంది. నీకు ఆత్మజ్ఞానం కనుక నిజంగా నువ్వు సంపాదిస్తే ఇతరులకి ఏదో సహాయం చేస్తాను సహాయం చేస్తాను అని నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తావని చెప్పారు. నువ్వు చెయ్యు, నీ ద్వారా ఉపకారం జరుగుతున్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు సహాయం చెయ్యాలి మటుకి ఎవరికి చెయ్యు, నీ ద్వారా సహాయం జరుగుతూ ఉంటుంది. నీ ద్వారా సహాయం జరుగుతూ ఉంటుంది. అంతేగాని నేను ఆలు ఉద్ధరించాను ఏళ్ళు ఉద్ధరించాను అనిపించదు అంటప్పుడు. నువ్వు ఆత్మజ్ఞానం ఇప్పుడు ఏమంటున్నావంటే అందరికీ సహాయం చేస్తానంటున్నాడు. ఇది అందరికీ సహాయం చేస్తానంటున్నాడు. భగవాన్ అంటున్నారంటే నీ కోరిక నెరవేరుతుంది, ఆత్మజ్ఞానం సంపాదించిన నీ ద్వారా నువ్వు ఆత్మజ్ఞానం సంపాదిస్తే ఆళ్ళకి ఉపకారం చేస్తున్నాను ఏళ్ళకి ఉపకారం చేస్తున్నాను బుద్ధి పోతుంది నీకు. ఆ దేహగతమైన బుద్ధి, మనోగతమైన బుద్ధి, ఆ పాడు బుద్ధి, ఆ వేరు బుద్ధి నీకు, ఆ సెప్టిక్ ట్యాంక్ ఏదో పోతుంది నీకు, ఆ పాడు బుద్ధి అంతా పోతుంది నీకు. నీ ద్వారా నీకు తెలియకుండా నీ ద్వారా ఎంతో లోకానికి నీ పరిసరాలకు కాదు సృష్టికి ఎంతో కొంత నీకు తెలియకుండా ఉపకారం జరుగుతూ ఉంటుందవే. నువ్వు ఒక ఆ కోణంలో ఆలోచించిన ఒక పండితుడి వల్ల కానీ, ఒక ధనవంతుడి వల్ల కానీ, ఒక అధికారంలో ఉన్నవాడు వల్ల కానీ, ఆత్మజ్ఞానం ద్వారా జరిగే లోకానికి జరిగే ఉపకారం ఎవడి వల్ల జరగదు. ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో జ్ఞానం లేని జీవితం ఎలా ఉంటుంది? ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో జ్ఞానం లేని జీవితం కూడా అలాగే ఉంటుంది. నువ్వు నీ నిజంగా ఆత్మజ్ఞానం సంపాదిస్తే నువ్వు ఊహించిన దానికంటే నీ సంకల్పం కంటే కూడా నువ్వు లోకాన్ని నువ్వు ఉద్ధరించాలనుకోక్కర్లేదు. నీ ద్వారా సహాయ సహకారములు సృష్టికి అంతా కొన్నావు, సృష్టికి అందరికీ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ విషయంలో నువ్వు డౌట్ పెట్టుకోక్కర్లేదు. అప్పుడు నువ్వు సహాయం చేయడానికి నేను సహాయం చేస్తున్నానంటావు కదా, నువ్వు నీకు సహాయం చేయడానికి ఇతరులు కనపడరు. ఎవరినో ఉద్ధరిస్తున్నారో బుద్ధి పోతుంది, కానీ ఇతరులకు అందవలసిందంతా అందిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేహబుద్ధి నాకు ఉంది కాబట్టి, దేహాత్మ బుద్ధి నాకు ఉంది కాబట్టి, ఈ శవబుద్ధి నాకు ఉంది కాబట్టి ఒక జ్ఞాపకం ఉంచుకోండి. మనకి ఎన్ని జన్మలైతే మన అహంభావం వెంటాడుతూ ఉంటుంది, అంతకాలం మనకు ఆత్మభావం కలగదు. హృదయంలో ఆత్మ ఉంది ఉన్నమాట నిజమే, అహంభావం వెంటాడుతున్నంత కాలం ఆత్మభావన కలగదు. ఆత్మ ఇక్కడ ఉన్న మాట నిజమే, కానీ ఆ భావం కలగదు. గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా, శాస్త్రం యొక్క దయ లేకుండా నువ్వు ఆత్మ నీ హృదయంలోనే ఉంది, కానీ ఆత్మభావన మటుకి నేను రంపం పట్టి కోసేసినా కలగదు. ఎప్పుడు అహంభావం నశించే వరకు నీకు ఆత్మభావన కలిగే అవకాశం లేనే లేదు. నువ్వు శాస్త్ర పండితులైనా కలగదు, నువ్వు శాస్త్ర పండితులైనా కలిగే అవకాశం లేదు. అహంభావం నశించే వరకు ఆత్మభావన వచ్చే అవకాశం లేదు. అయితే ఇతరులు అసలు నీకు కనపడరు అయ్యా. అంటే ఇప్పుడు మన కుడి చేతిలో డబ్బు ఉందనుకోండి, అది ఎడం చేతిలో పెట్టుకుంటాం అనుకోండి, ఎవరికైనా సహాయం చేసామని అనుకుంటా ఉండవు మనం? నీకు అర్థమవుతుంది? ఎవరికైనా కుడి చేతిలో పెట్టి ఎడం చేతిలో పెట్టుకుంటే మనకి ఎవరికైనా సహాయం చేసామా అనిపిస్తుందా? మనకి అనిపించదు, నా డబ్బుని నాకే ఇచ్చాను. అలాగే ఇతరులకు సహాయం చేసేది కూడా ఇతరులకి ఏదో సహాయం చేస్తున్నావని నీకు అనిపించదు, నీకు నువ్వే చేసుకుంటున్నావు అనిపిస్తుంది. నువ్వు ఆత్మయ్య ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మయ్య ఉన్నావు, ఇతరులు కూడా నీకు ఆత్మగానే కనిపిస్తారు. అంటే వేరుగా ఎవరిలో ఉన్నారా ఉద్ధరిస్తున్నారనే భావం ఏముండదు, ఆ ద్వైత భావం నశిస్తుంది. అది ఇట్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఇస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఇస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. అది మనం మాటలతో చెప్పడం, అది అనుభవేకి వేద్యం. ఈ ద్వారా సహాయం జరుగుతూ ఉంటుంది. కానీ ఇతరులకు ఎవరికో నేను సహాయం చేస్తున్నాను మటుకు చలం పుడదు. ఇంకెంత చలం పుడు, దేహమునైనా చలం ఎప్పుడైతే నీకు నశించిందో, అయాం ది బాడీ ఐడియా ఎప్పుడైతే నశించిందో, ఇతరులను ఎవరో ఉద్ధరిస్తున్నాను, శివలోకం ఎక్కడో ఉంది, విష్ణులోకం ఎక్కడో ఉంది, నేను చచ్చిపోయాక నన్ను ఎవడో శివలోకంలోకి మోసిపోతారు, ఇటువంటి బుద్ధి వేరు బుద్ధి అంతా కంప్లీట్ గా నశిస్తుంది. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా వైకుంఠమే. శరీరం ఉంటే ఆనందం, శరీరం లేకపోతే ఆనందం, పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆనందం, పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే ఆనందం, ఎటు చూసినా ఆనందమే. అప్పుడు ఏదో చచ్చిపోయిన తర్వాత శివలోకానికి వెళ్ళిపోతాం, విష్ణులోకానికి వెళ్ళిపోతాం అని మనకు పురాణాలు రాసి ఉన్నాయి. ఈ పురాణాలు అని చెప్పి నిన్ను సంతృప్తిపరచడానికి రాశారు వాళ్ళు. నీ అహంకారాన్ని నీ మనసును సంతృప్తిపరచడానికి రాశారు వాళ్ళు. ఏం పొరపాట్లు రాయలేదు. ముందు నీకు మనసు ఉంది, అహంకారం ఉంది, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో మంచి లోకాలకు వెళ్తావు చెప్తేనే కానీ నువ్వు మంచి పని చెయ్యవు. అంటే నీ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం పురాణంలో చాలా మాటలు పెట్టారు, రాశారు. కానీ అయ్యంది బాడీ ఐడియా, నీకు దేహభావన దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే నశించిందో, ఎక్కడో శివలోకం ఉంది, విష్ణులోకం, అన్ని శివలోకాలు లోకాలు ప్రపంచాలు ఇవన్నీ హృదయంలోనే అణిగిపోతాయి అన్నీ అయ్యా, అప్పుడు నీ బ్రాహ్మస్థితి పోయింది. అన్ని హృదయం అణిగిపోతాయి ఈ లోకాలన్నీ, ఈ భౌతికమైన ఈ లోకమే కాదు, ఆ ఇతర లోకాలకు కూడా అన్ని నీ హృదయంలో అణిగిపోతాయి. శివలోకం విష్ణులోకం ఇది దేహాత్మ భావన, ఆ దేహబుద్ధి ఉన్నప్పుడే జరుగుతుంది. అయితే నీకు శవబుద్ధి ఉన్నంత కాలం ఆత్మబుద్ధి కలగదు. ఆ శవబుద్ధిని సాటిస్ఫై చేయడానికి పురాణాలు చాలా మాటలు రాసినవి. కానీ అది నగ్న సత్యం కాదు, నీకు ఆత్మబుద్ధి కలిగేలాగా తెలుస్తుంది. ఈ తప్పించి ఇంకా ఇక్కడ ఏదీ లేదు, ఈ లోకాలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఈ లోకాలన్నీ కూడా ఆత్మయందు కల్పితం, ఈ లోకాలన్నీ ఆత్మయందు కల్పితం. అంటే స్వామి వివేకానంద ఏమన్నాడంటే, పైన ఉన్నది పోతేనే కానీ లోపల ఉన్నది దొరకదనివాడు. స్వామి వివేకానంద ఏమన్నాడంటే, పైన ఉన్నది పోతేనే కానీ, అంటే నీ మనస్తోటి కల్పించుకున్న ఈ లోకాలు దేహాలు చావులు పుట్టుకులు గౌరవాలు అగౌరవాలు ఈ మంచులు చెడ్డలు గుణాలు దోషాలు గుణాలు దోషాలు ఇవన్నీ నువ్వు కల్పించుకుని గొడవలు వీటిని వదిలించుకుంటే కానీ, నువ్వు మనస్తోటి కల్పించుకుని గొడవలు వదిలించుకోకుండా నీ లోపల దొరకదు. పైన ఉన్నది వదిలించుకో, కింద దొరుకుతుందని. పైన గొడవలు వదిలించుకో, కిందని దొరుకుతుందని స్వామీజీ అనివ్వారు. పైనది వదిలించుకో, కిందనది దొరికితే అంతా ఒకటే నీకు, అంతా ఒకటిగానే నీకు కనిపించాలంటే, మామూలుగా కనిపించాలంటే కనిపించదు నీకు. ఆత్మభావం లేకుండా అంతా ఒకటిగా నువ్వు చూడలేవు. ఆత్మభావన వచ్చాక భిన్నంగా నీకేది కనపడదు. ఇంకా నీకు భిన్నంగా ఎప్పుడైతే ఏది కనపడదు అప్పుడు కోరిక ఉదయించదు. అసలు నాకంటే భిన్నంగా ఏదో ఉన్నప్పుడు మనకు కోరిక కలుగుతుంది, నాకంటే భిన్నంగా ఏమీ లేనప్పుడు నీ కోరిక ఏం కలగదు, కోరిక వచ్చే అవకాశం లేదు. అంటే దేహభావంలోంచే కోరిక వస్తుంది, అయాం ది బాడీ ఐడియాలోంచే కోరిక వస్తుంది. నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను, నాకు మంచి జన్మ వస్తుందా లేదా, నేను శివలోకానికి వెళతాను లేదా, ఇవన్నీ కూడా ఈ దేహగతమైన నేనులోంచి వచ్చే తలంపులే. అవి నిజం కాదు, ఈ తలంపులు దేహగతమైన నేనులోంచి వచ్చే తలంపులు అన్నీ కూడా. అయితే ఆత్మను తప్ప రకరకాల అయితే భగవాన్ చెప్తున్నారు, ఉన్నది లోపల ఉన్న పదార్థం ఒకటే. వస్తువులు తేడాగా ఉండవచ్చు, బంగారం వస్తువులు తేడాగా ఉండవచ్చు, కాదు ఏ వస్తువులో ఉన్నది బంగారమే. అలాగే ఏ శరీరంలో చూసినా శరీరం నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండవచ్చు, రూపాలు నామాలు తేడాగా ఉండవచ్చు, కానీ హృదయంలో ఉన్నది ఒకటే. ఆ ఒకటే హృదయంలో ఉన్న వస్తువు ఒకటే, పదార్థం ఒకటే, చైతన్యం ఒకటే. నీ హృదయంలో ఉన్నది బంగారమే. రూపాలు తేడాగా ఉండొచ్చు, నామాలుగా తేడాగా ఉండొచ్చు, మన శరీరాలు తేడాగా ఉండొచ్చు, మనసులు తేడాగా ఉండొచ్చు, గుణాలు తేడాగా ఉండొచ్చు, మన వ్యవహారం తేడాగా ఉండొచ్చు, కానీ మన హృదయంలో ఒకటిగానే ఉన్నాము అది గుర్తుపెట్టుకోండి. మీరు మనం ఎవరికైనా అపకారం చేశామనుకోండి, అనుకోండి మాట్లాడదు, ఎప్పటికైనా అపకారం మనకు తిరిగి వస్తుంది. మనం ఎవరికైనా అపకారం చేశామనుకోండి, ఎప్పటికైనా మనం ఇతరులకు చేసిన అపకారం మనకే తిరిగి వస్తుంది. ఏం చేద్దాం, చట్టం అది, ఇవన్నీ వ్యవహారం కదా, ఇవన్నీ వ్యవహారం. అంటే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, దానికి భిన్నంగా ఏమి లేదు. ఉన్నదంటే ఉన్నదంటే అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు కానీ నీకు అది తెలియదు. అన్నీ నీకు ఏదో మామూలుగా నీకు అనుభవం లేనప్పుడు ఏదో చెప్తున్నాడు భగవంతుడు అనిపిస్తుంది. అంటే మన బుద్ధిలో ఉన్న దోషాలు ఉన్నప్పుడు, మన బుద్ధిలో దోషాలు ఉన్నప్పుడు భగవద్గీత కూడా తన హృదయాన్ని మనకివ్వదు. శాస్త్రం కూడా ఓపెన్ మైండెడ్ తోటి చదివితే శాస్త్రం తన హృదయాన్ని మనకిస్తుంది. కానీ ఏదో మనసులో కపటం పెట్టుకుని చదివితే శాస్త్రం మన హృదయాన్ని, ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి, మీతో హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు కూడా మీరు కూడా నాతో హృదయపూర్వకంగా మాట్లాడాలనిపిస్తుంది. ఏదో చమత్కారం కోసం కపటం కోసం మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు కూడా కపటంగా మాట్లాడాలని అనిపిస్తుంది. పెళ్లి కూతురికి ఓ కన్ను కనపడదట్టు, పెళ్లి కొడుకు చెయ్యలేదట్టు. పెళ్లి కూతురికి ఓ కన్ను కనపడదట్టు, పెళ్లి కొడుక్కి చెయ్యలేదు, ఇక్కడ పోయిందండి ఆడికి. సరే వీళ్ళు ఏం చేశారంటే, పెళ్లి కొడుకు డ్రెస్ చేయటం వాడు, ఆడి చెయ్యి పోయి చెయ్యి ఉన్నట్టుగా డ్రెస్ చేసేసారు. అయితే ఆడి చెయ్యి ఇక్కడ, చెయ్యి ఇక్కడ ఇక్కడ దాకా కింద లేదండి ఆడికి. అంటే పెళ్లి కొడుకు మరి చెయ్యి లేకపోతే పెళ్లి ఆడితే ఆడికి మామూలుగా డ్రెస్లో మేకప్లో ఏం చేశారంటే అండి, వీళ్ళు బ్యూటీ పార్లర్ వాళ్ళు ఏం చేశారంటే అండి, ఆడికి చెయ్యి ఉన్నట్టే మామూలుగా డ్రెస్ మేకప్ చేశారు. ఒక అమ్మాయి కన్నుకి ఆ పెళ్లి కూతురు కన్ను కనపడకపోతే మామూలుగా ఆవిడకి రెండో కన్ను కూడా కనపడేట్టుగా అలా మేకప్ చేసేసారు. అంటే అది గాజు కన్ను కాకుండా మంచి కన్నట్టుగా బ్రేక్ చేసేసారట. మీ పెళ్లి కొడుకు అన్నాడటండి, నాకు ఒక చెయ్యి సరిగ్గా లేదు దాటేశాను అన్నాడటండి. పెళ్ళి అయిపోయాక పెళ్లి కూతురు అన్నట్టు నాకు కన్ను కనపడదు నేనే దాటేశాను అందట. ఇంక అందరూ దాటేయటమే పనండి. పెళ్లి కొడుకు అన్నాడట్టు పెళ్లి అయిపోయిన తర్వాత నేను దాటేశాను అన్నాడట్టు. అంటే నాకు చెయ్యి లేదు, చెయ్యి నేను దాటేశాను, నాకు పెళ్లి అయిపోయింది నన్ను ఎవడేం చేయలేడని. ఈ పెళ్లి కూతురు అందట్టు నువ్వే దాటడం కాదు నేనే దాటేశాను, ఓ కన్ను నాకు కనపడదు అందట్టు. ఇగో మన రాజకీయం అలా ఉంటుంది. అంటే మనం చేసిందే మనకు ఎదురొస్తుందండి. ఈ పెళ్లి కొడుకు ఏమనుకుంటున్నా అంటే సంతోషం వచ్చేస్తాడు, దాటేశాను. పెళ్లి కూతురికి ఇంత సంతోషం వస్తుంది నేను దాటేశాను అంటానండి. బ్యూటీ పార్లర్ వాళ్ళు బాగా నల్లగా ఉన్న కూడా తెల్లగా చేసేస్తారండి. విపరీతంగా ముస్తాబ్ చేసేస్తారు. అయితే ఒకటి ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మన శరీరాన్ని ముస్తాబు చేయటంలో బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళవలసిందండి. మన శరీరానికి సౌందర్యం కావాలనుకోండి అనుకోండి, ఉడికే మాట రోజుకి బ్యూటీ పార్లర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిందే. కానీ హృదయ సౌందర్యం కావాల్సింది మటుకు గురువు దగ్గరికి వెళ్ళాలి. మీ దేహ సౌందర్యం ఎంతో కొంత ఇంకా పెంచుకోవాలి, నిజంగా పెరుగుతుంది నేను కాదంటున్నా. మీరు సామాన్యంగా ఉందనుకున్న మీ దేహం బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళితే మీకు ఎంతో కొంత కలర్ తీసుకొచ్చేస్తారండి మీకు. అది అందుకే నేను చెప్పేది అబద్ధం కాదండి, కలర్ తీసుకొచ్చేస్తారు మీరు. ఏమో పూర్వం ఎలా ఉన్నాను ఇప్పుడు ఎంత బాగున్నామంటే మనకు అనాలనిపిస్తుంది. ఆ బ్యూటీ పార్లర్లో ఏం చేస్తారని మేకప్ చేసేస్తారు వాళ్ళు. అలాగే దేహ సౌందర్యాన్ని నిజంగా చెప్తున్నారు, ఎంతో కొంత పెంచుతారండి వాళ్ళు. ఎవరు ఆ బ్యూటీ పార్లర్ వాళ్ళు ఎంతో కొంత పెంచారు. అయితే హృదయ సౌందర్యం మట్టుకు వాళ్ళు తీసుకురాలేరు. ఎవరెవరండి బ్యూటీ పార్లర్? అది గురువుల పాదాలకు ఆశ్రయించవలసింది. అది హృదయ సౌందర్యం లేకుండా హృదయంలో ఉన్న సద్వస్తువు మనకు ఎరుకులోకి రాదు. అంతకు హృదయ సౌందర్యం, హృదయ సౌందర్యం లేదనుకోండి, ఆ వెలుగు లేదనుకోండి మనకు, ఆ లోపలైన వస్తువు ఉంటుంది అక్కడ కానీ ఎరుకులోకి రాదు. ఉంటే ఏమి లాభం? ఎరుకులో లేనప్పుడు, అది ఎరుకులోకి రానప్పుడే మనకి ఎప్పుడు దుఃఖమేనండి, అశాంతే. దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతూ ఉంటుంది. తొందరగా ముగిస్తున్నామండి. వీడే అంటున్నాడు అండి, ఏదే అంటున్నాడు అంటే అందరిని ఉద్ధరిస్తున్నారండి. అందరూ చాలా మంది అజ్ఞానంలో ఉన్నారు, అందరూ మూర్ఖత్వంలో ఉన్నారు, వాళ్ళందరూ బాగు చేస్తారు. ఆడి గొడవ విడిచిపెట్టాడు కదండి. అందరూ అజ్ఞానంలో ఉన్నారు, అందరూ మూర్ఖత్వంలో ఉన్నారు, అందరినీ మరమ్మతు చేస్తారంటున్నాడు. ఎవడండి ఈ ప్రశ్నించి వాడు అంటున్నాడు? ఎవడు సోషల్ వర్కరో మరి ఏంటో ఇది అంటున్నాడు వీడు. వీడు ఎలా అంటున్నాడు? అంటే భగవాన్ అంటున్నారంటారా, నువ్వు అందరినీ ఉద్ధరిస్తానంటున్నావు మంచిదే, నేను కాదంటున్నది ముందు నిన్ను ఉద్ధరించుకుని అందరినీ ఉద్ధరించు. నీకు తినడానికి అన్నం లేకుండా అన్నసత్రం పెడతానంటావేంటి? నీకు తినడానికి అన్నం లేదు అన్నసత్రం పెడతానంటావేంటి? నీ జేబులో పైసా లేదు ఎవరికి ఇస్తావు నువ్వు దానం ధర్మం ఎవరికి చేస్తావు? నీకు 10 రూపాయలు ఉంటే ఎవరికైనా 5 రూపాయలు ఇవ్వచ్చు. నీకే పైసా లేదు ఎవరికి ఇస్తావు నువ్వు? నీకే సొమ్ము లేదు ఎవరికి సహాయం చేస్తావు? నీలో ఉన్నది ఎవరికైనా ఇవ్వగలవు, కానీ నీలో లేనిది ఎవరికి ఇస్తావు? అందుకే మన దగ్గర 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఎవరికైనా ఇవ్వచ్చు. అది 1 పైసా మన దగ్గర లేనప్పుడు ఎవరికే ఇస్తామండి? మనకు అన్నం ఉందని, మనకు అన్నం ఉంటే మనం తిని పక్కన ఇంకోళ్ళకి పెట్టవచ్చు. మనమే తిండి లేకుండా బాధపడతాంటే మనం ఎవరికి పెడతామండి? ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. నేను వీడి అంచేపు అందరినీ ఉద్ధరిస్తానంటున్నాడు. వీడు అందరినీ ఉద్ధరి వీడు ఏమంటాడంటే, నీ భగవాన్ ఏమంటాడంటే, ఎందుకు వచ్చిందిరా ముందు నీ గొడవ నువ్వు చూసుకో, నువ్వు సంపాదించుకునేది నువ్వు సంపాదించుకో, నీ జ్ఞానం ఏది నువ్వు బాగుపడి, నువ్వు బాగుపడిన తర్వాత ఇతరులు బాగు చేద్ది కానీ, నీకు చెయ్యాలంటే చేద్ది కానీ, నువ్వు బాగుపడకుండా ఎవరిని బాగు చేస్తావు? నువ్వు ఉద్ధరింపబడకుండా ఎవరిని ఉద్ధరిస్తావు? నీకు ఆత్మజ్ఞానం లేకుండా ఎవరిని అనుగ్రహిస్తావు నువ్వు? ఏం చేసి నువ్వు అనుగ్రహించేది ఆత్మ. భగవాన్ ఏమన్నారంటే అండి, ఆ శరీరం పోయింది ఏమన్నారంటే, భగవాన్ భక్తులు ఏమన్నారంటే అండి, భక్తులు ఏమన్నారంటే అండి, ఆ శరీరం పోయేటప్పుడు కొంతమంది కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు భగవాన్ శరీరం శుష్కించేటప్పుడు, ఇంకొకటి 2 రోజులు ఆ శరీరం రాలిపోయేటప్పుడు. అది భగవాన్ ఏమన్నారంటే అండి, ఈ శరీరం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం అనుగ్రహించడం లేదు, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. ఇక సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలండి. ఈ శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించే శరీరం కాదు, ఈ శరీరం పోయి వాటి శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించే శరీరం కాదు, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. ఇంకా విలపించడానికి పనే ఉంది. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో శరీరానికి అనుగ్రహించే శక్తి లేదు. ఏదైతే శరీరం చనిపోవచ్చు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మీ పట్ల దయ చూపిస్తుందో దానికి చావు లేదు, దానికి చావు లేదు. ఇలాగ చాలా మంది ప్రపంచాన్ని బాగు చేస్తాం, లోకాన్ని బాగు చేస్తాం వెళ్ళి చెప్పి చెప్పి మట్టిలో కలిసిపోయారు. మేము లోకాన్ని ఉద్ధరిస్తాం, ఆళ్ళు ఉద్ధరిస్తాం, వీళ్ళు ఉద్ధరిస్తాం, చీరకి ఉద్ధరిస్తామని చెప్తేనే శ్మశానానికి వెళ్ళిపోయారండి చాలా మంది. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు లోకం కూడా వదిలేయరు, నువ్వు నువ్వు బాగు చేసుకో, నువ్వు బాగుపడు, నువ్వు బాగుపడు. నిన్ను చూసి ఇంకో 10 మంది బాగుపడతారు. ఎంచేపు నువ్వు బాగుపడటం మానేసి, నిన్ను ఉద్ధరించుకోవడం మానేసి, నిన్ను పవిత్రను చేసుకోవడం మానేసి, నువ్వు నీ అంతటి నువ్వు పవిత్రను చేసుకోవడం మానేసి, ఇదంతా మానేసి ఎంచేపు లోకాన్ని ఆడి బాగు చేస్తాను, ఈయన బాగు చేస్తానంటే ఏంటి? నువ్వు ముందు నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభవం పొందు. నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభవం పొందు. అది అనుభవేకి వైద్యం, అది అనుభవేకి వైద్యం. అది మనస్సుకి అందదు, మాటకు అందదు. అందదు కాబట్టి అది లేదనుకోవడానికి వీలు లేదు. అది ఉన్నదేది. ఇది బాగానండి, ఇది బాగానండి. దినజన లక్ష్మి, ఇది బాగా వినండి. దినజన లక్ష్మి అపార్ట్ ఫ్రమ్ బొమ్మం, దినజన లక్ష్మి అపార్ట్ ఫ్రమ్ బొమ్మం, ఫ్రమ్ బొమ్మం బ్రహ్మం. ఇఫ్ దేర్ ఇస్ ఎ లక్ష్మి అపార్ట్ ఫ్రమ్ బ్రహ్మం, హూ ఇస్ దట్ లక్ష్మి అని. అదే భగవంతుడి కంటే భిన్నంగా లేవు నువ్వు. కానీ దేహ భావన వల్ల, దేహమే నేను తరంపుల భగవంతుడి కంటే నేను భిన్నంగా ఉన్నానని అన్నీకి అనిపిస్తాను, నిజంగా లేవు నువ్వు. దేర్ ఇస్ నో లక్ష్మి, హూ ఇస్ లక్ష్మి, హూ ఇస్ లక్ష్మి? దేర్ ఇస్ నో లక్ష్మి అపార్ట్ ఫ్రమ్ బొమ్మం. ఇఫ్ దేర్ ఇస్ ఎ లక్ష్మి అపార్ట్ ఫ్రమ్ బొమ్మం బ్రహ్మం, హూ ఇస్ దట్ లక్ష్మి? అక్కడ సున్నా ఏమి లేదు. ఇప్పుడు బంగారపు గొలుసులోంచి బంగారం తీసేసామనుకోండి, ఇంకా బంగారం ఎక్కడుంది? బంగారం గొలుసులోంచి బంగారం తీసేస్తే ఇంకా గొలుసు ఎక్కడుంది? అలాగే నువ్వు నువ్వు బ్రహ్మము బ్రహ్మము అనుభవం పొందాక నీకు ఇక్కడ లక్ష్మి మిగలదు. అంటే ఏదో రూపంతో ఏదో ఒక పేరుతోటి నువ్వు తాదాక్ష్యం పొందటం వల్ల నువ్వు లక్ష్మి అని అనుకుంటున్నావు. నీకు ఎప్పుడైతే బ్రాహ్మీ స్థితి కలిగిందో ఇంకా అక్కడ లక్ష్మి మిగలదు. ఊయిజ్ లక్ష్మి, ఊయిజ్ నాగదేవి, ఊయిజ్ నాగదేవి. ఇఫ్ దేర్ ఈజ్ ఎ నాగదేవి అపార్ట్ ఫ్రమ్ బ్రహ్మం, దేర్ ఈజ్ నో నాగదేవి అపార్ట్ ఫ్రమ్ బ్రహ్మం. ఇఫ్ దేర్ ఈజ్ ఎ నాగదేవి అపార్ట్ ఫ్రమ్ బ్రహ్మం, హూఈజ్ దట్ నాగదేవి? అక్కడ నాగదేవి మిగలదు. ఇంకా ఇప్పుడు బంగారపు గొలుసులోంచి బంగారం తీసేసామనుకోండి, నీకు గొలుసే ఉంది అక్కడ? గొలుసు లేదు. అది వీడు ఏమంటున్నాడంటే, అదే భగవాన్ చెప్తున్నారు, నువ్వు నువ్వేదైతే అనుకుంటున్నావు అది నువ్వు కాదు. నువ్వేదైతే అనుకుంటున్నావో అది నువ్వు కాదు. నిజంగా అది అయితే నువ్వు నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నువ్వేదైతే అనుకుంటున్నావు అది నువ్వు కాదు. పోనీ అదే నువ్వు అనుకో, నీకు అశాంతి ఎందుకు వస్తుంది? నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నీకు పేడ ఎందుకు వస్తుంది? అయితే నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఈ అశాంతి వస్తుంది. అయితే నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభవం వచ్చే వరకు నిన్ను అశాంతి విడిచిపెట్టదు. ఒకటి మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేహానికి వచ్చిన రోగాన్ని మరి భరించగల కానీ మనసుకు వచ్చిన అశాంతిని భరించగలరు. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, దేహానికి వచ్చిన రోగాన్ని భరించగలం కానీ మనసుకు వచ్చిన అశాంతిని భరించగలరు. భరించలేం అంటే దేహానికి వచ్చిన రోగం కంటే కూడా బలీయంగా ఉంటుంది మనస్సులో ఉన్న అశాంతి, చాలా బలీయంగా ఉంటుంది. అదే నేను మన పాలకుల మీటింగ్లో చెప్పాం, మీకు గౌరవం రానివ్వండి, అగౌరవం రానివ్వండి. అది వచ్చిందని గౌరవం వచ్చిందని దాంతో కలిసిపోతే, అగౌరవం వచ్చిందని దాంతో కలిపిస్తే అది దారే తప్పిపోతారు. ఆత్మజ్ఞానంకి వెళ్ళి మార్గమే మిస్ అయిపోతారు. అది ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది, ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది. ఇప్పుడు భీష్ముడే గుడ్ మ్యాన్, నేను బ్యాడ్ పార్టీ అంటారు. ఎవరు భీష్ముడిని? అది భీష్ముడు, అది దేహ ప్రారంభం. అది మీరు అర్థం చేసుకోవాలి, భీష్ముడు అది దేహ ప్రారంభం. భీష్ముడు మంచివాడే కానీ చెడ్డ పార్టీలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ భీష్ముడు చెడ్డవాడని కదా, వాడు దేహ ప్రారంభం. అది వాడు దేహ ప్రారంభం. ఆ దేహానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ ప్రారంభానికి, దానికి జ్ఞానానికి సంబంధం లేదు, దానికి జ్ఞానానికి సంబంధం లేదు. ఒక బ్రహ్మమును తప్పించి ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఆ ఉన్న విస్తువు ఉన్న వస్తువుని విడిచిపెట్టి మీరు ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, ఏదో ఉంది, ఉన్నదేదో ఉంది, దానికి భిన్నంగా మీరు ఏదైనా మాట్లాడుతుంటే భగవాన్ అన్నవారు అది జ్ఞానమా అనేవారు. భగవాన్ అన్నవారు అది ఏమైనా జ్ఞానమా? నువ్వు మాట్లాడేది ఏమైనా జ్ఞానమా? అది జ్ఞానమా? నువ్వు మాట్లాడేది జ్ఞానమా? ఏదో రోడ్డు మీద దుమ్ము పోసి వస్తావు, ఏదో ఇన్ఫర్మేషన్ సంపాదిస్తావు, ఇదంతా జ్ఞానమా? నీ మనస్సు పోజేసుకున్నదంతా జ్ఞానమా? అది జ్ఞానమా? నీ మనసు ఏదో నొల్లుకుంటా ఉంటుంది రోజుని, అయితే అది జ్ఞానమా? ఇన్ఫర్మేషన్ జ్ఞానం కాదు. అంటే ఎప్పుడైతే నీకు దేహంతో తాదాత్యం ఉన్నంతకాలం, ఈ దేహమే నేను తలంపు ఉన్నంతకాలం లోకం ఉందనిపిస్తుంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది నీకు. అంటే నీకు బ్రాహ్మీ స్థితి కలిగాక నువ్వు లోకము దేవుడు మీ ముగ్గురు ఒకటే ముద్ద అయిపోతారు. మీ ముగ్గురు కూడా ఒకటే ముద్ద అయిపోతారు. ఇంకక్కడ భేదభావం ఉండటానికి అవకాశం లేదు. ఉన్నదంతా ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే. అదే చైతన్యం, అదే బ్రహ్మం, అదే ఆనందం, అదే శాంతి. దానికి భిన్నంగా ఏది లేదు. దానికి భిన్నంగా ఏది, దాని తాలూకు నీకు ఎరుక లేకపోవటం ఏదో భిన్నంగా ఉందంటే అనిపిస్తూ ఉంటుంది. సాధన అంటే ఏమి లేదు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ కావాలి. సాధన అంటే ఆ బ్రాహ్మీ ఉదయంలో ఏదైతే ఉందో, ఏ స్వర్గరాజ్యం అయితే ఉందో, దాని తాలూకు ఎరుకలు నీకు రావడానికి ఏదైతే అడ్డొస్తున్నాయో వాటితోటి తాదాత్యం తగ్గించుకోవటమే సాధన. ఇప్పుడు నువ్వు ఏదిగా ఉన్నావో దానితో నీకు తాదాత్యం లేదు, నువ్వు ఏదిగా లేవో దానితో నీకు తాదాత్యం ఉంది. నువ్వు ఏదిగా ఉన్నావో దానితో తాదాత్యం లేదు నీకు, ఏదిగా నువ్వు లేవో దానితో తాదాత్యం ఉంది. సులువుగా స్టడీగా ఐడెంటిఫికేషన్ని, ఆ తాదాత్యాన్ని సులువుగా శాస్త్రం యొక్క శాస్త్రాన్ని పరిశీలించు, సత్పురుషులతో స్నేహం చేసి, సత్పురుషులతోటి స్నేహం చేసి భగవంతుని పాదాలు విడిచిపెట్టకుండా, భగవంతుని యొక్క పాదాలు విడిచిపెట్టకుండా. ఇంకోటి ఆత్మజ్ఞాన సముపార్జనలో కూడా భగవంతుని పాదాలను విడిచిపెట్టకూడదు. మీరు ఆత్మజ్ఞాన సముపార్జనలో కూడా మీరు భగవంతుని పాదాలు విడిచిపెట్టకూడదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతో కొంత కష్టపడకుండా వాసనాక్షయం అవ్వదు. వాసనాక్షయం అవ్వకపోతే నీకు అమృతానుభవం కలగదు. నువ్వెంతో కొంత కష్టపడాలి. ఈ భగవంతుడు రంగన్ ఏమన్నాడంటే, నేనేమి కష్టపడిన అంతా నువ్వే చెయ్యి అన్నాడు. రంగన్ భగవంతుడు ఏం చెప్పాడు, నేనేమి కష్టపడను, కష్టపడే ఓపిక కూడా నాకు లేదు, అన్నీ నువ్వే చెయ్యి, అరిటాక్ కూడా నువ్వే తేవాలి, అన్నం కూడా నువ్వే తేవాలి, పులుసు కూడా నువ్వే తేవాలి, కలపటం కూడా నువ్వే కలపాలి, నాకేం వంట చేసి ఓపిక లేదు, అన్నీ నువ్వే చేయాలి, కలపటం కూడా భగవాన్ కలపాలంట. అప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, రంగన్ నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాను, కలిపి వదిలేయటం కాదు, నీ నోట్లో కూడా పెడతాను ఏదో ముద్ద, కానీ ఒక్క పని ఆ మెంగటనే పని నువ్వు చెయ్యాలి. నేను కలిపేసి వదిలేను, అది ముద్ద తయారు చేస్తాను, ముద్ద తయారు చేసి నీ నోట్లో కూడా పెడతాను, కానీ నువ్వు మటుకు ఒక్క పని చెయ్యాలి, ఏదే మెంగటమనే పని నువ్వు చెయ్యాలి కదా అన్నారు భగవాన్. అంచేత మనకి ఎక్కడైతే ఏ బలహీనత ఉందో, ఇది బాగా అర్థం చేసుకుని ముగిస్తున్నాం, ఎక్కడైతే ఏ బలహీనత ఉందో నీకు అర్థం, మీకు తెలుస్తూ ఉంటుంది, మీకు లోపల తెలుస్తూ ఉంటుంది, మీకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి తెలుస్తూ ఉంటుంది కదా, మీకు కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్ గారు చెప్పడం ముందు మీకు తెలిసాక డాక్టర్ గారి దగ్గరికి వెళతారు. మీ కడుపు నొప్పి వస్తే డాక్టర్ గారికి ఎలా తెలుస్తుంది, మీ కడుపు నొప్పి వచ్చాక అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళతారు. మీ కడుపు నొప్పి మీకు తెలుస్తుంది కానీ డాక్టర్ గారికి తెలియదు. అలా ఏ బలహీనత అయితే మీకుందో అది తెలుస్తూ ఉంటుంది, మైనస్ పాయింట్ ఏంటో తెలుస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని, మనం నీ అనుగ్రహం మనకు కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుడు కల్పించిన గొడవల కంటే దేవుడి పాదాలనే మనం పట్టుకుని, దేవుడు కల్పించిన గొడవల కంటే దేవుడి పాదాలని విడిచిపెట్టకుండా ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనతలోంచి నన్ను విడుదల చెయ్యి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ బలహీనత ఏం చేస్తుందంటే, శ్రోదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, దాన్ని ఓడగొట్టుకోలేనవు. గురువు యొక్క దయ వల్ల, ఈశ్వరుని యొక్క దయ వల్ల ఏ బలహీనత నీలో ఉందో ఆ బలహీనత నువ్వు దాన్ని విడిచిపెట్టలేవు, అదే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది ఎలా సాధ్యం? గురువు యొక్క అనుగ్రహం వల్లే సాధ్యం. అదే భగవాన్ శరీరం ఇప్పుడు లేదు, ఏదో అప్పుడు ఉంది, నేను భగవాను చూడలేదు, ఈ మాటలు మీకు అనవసరం. మీకు అర్థం వచ్చింది, భగవాన్ అంటే శరీరం కాదు. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం భగవాన్ కాదు, శరీరం లేనప్పుడు కూడా శరీరం భగవాన్ కాదు. అయితే నిరంతరము ఆ స్మరణ విడిచిపెట్టకూడదు, ఆ స్మరించాలి. నిరంతరము ఆ స్మరణ విడిచిపెట్టకూడదు. సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం, అది జ్ఞాపకం పెట్టుకోండి బాగా. మరి పాలకుల మీటింగ్లో చెప్పాను, నిజమైన సంపద స్నేహితులే, మంచి స్నేహితులు దొరికితే. ఒకవేళ మంచి స్నేహితులు దొరకదనుకోండి, దారిద్ర్యం అదే. మనకి నిజమైన మంచి స్నేహితులు దొరికితే అది సంపద. మన ఇంట్లోనే రూపాయికాయితే సంపద కాదు, మంచి స్నేహితులు దొరికితే అది నిజమైన సంపద. ఒకవేళ మనకు మంచి స్నేహితులు దొరకరనుకోండి, అది ఇంట్లో అది దారిద్ర్యమే. మనకి ఇంట్లో 1,00,000 రూపాయలు ఉంటే మంచి స్నేహితులు దొరకరనుకోండి, వాడు దరిద్రుడే కానీ ధనవంతుడు కాదు. వాడు దరిద్రుడే కానీ ధనవంతుడు కాదు, ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాడు దరిద్రుడే. అయితే మనం ఇంట్లోకి వెళతాం అనుకోండి, ఏదో గుమ్మలోంచి వెళ్ళాలి లోపలికి, ఏదో గుమ్మం సాయం లేకుండా లోపలికి వెళ్ళాలి. అయితే మీరు రామకృష్ణ పరమహంస గారిలో గొప్పతనం ఏంటి, చిత్తశుద్ధి ఏంటది, అలా కపటం ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఒక కపటం మాట రాదు ఆయన నోట. ఒకవేళ సరదాకి ఏదైనా కపటం మాటలు మాట్లాడదామన్నా మాట్లాడాలని శరీరం అంగీకరించద్దాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఏం చెప్తున్నానమ్మా మనం ఏదో ద్వారంలోంచి వెళ్ళాలి. మీకు అర్థం వచ్చిందే, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, మీరు ఏ మార్గం ద్వారా ప్రయాణం చేయండి మీ ఇష్టం. ఇంట్లోకి వెళ్ళాలంటే ఏదో గుమ్మలోంచి వెళ్ళాలి, వెళ్ళాలి కదా, గుమ్మ లేకుండా ఇంట్లోకి వెళ్ళాం. అలాగే మీరు ఏ మార్గం ద్వారా ప్రయత్నం చేసినా చిత్తశుద్ధి లేకుండా మీరు మోక్షాన్ని పొందలేరు. ఆ చిత్తశుద్ధి అనే మోక్షంలోంచే మనం మోక్షాన్ని పొందగలం, కానీ చిత్తశుద్ధి అనే గుమ్మలోంచే మోక్షానికి వెళ్ళగలం. కానీ మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మార్గంలో సాధన చేసినా, మీరు ఏ మార్గంలో సాధన చేసినా మీకు చిత్తశుద్ధి రాలేదనుకోండి, మోక్షాన్ని కూడా పొందలేరు. మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో గుమ్మలోంచి వెళ్ళాలి కదా, ఆ గుమ్మం లేకుండా లోపలికి వెళ్ళగలగా, లోపలికి వెళ్ళాం కదా. అదేవిధంగా నీ ఇష్టం వచ్చిన నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి నువ్వు సాధన చేసుకో. కానీ ఆ చిత్తశుద్ధి అనే గుమ్మలోంచి, ఆ చిత్తశుద్ధి అనే గేట్లోంచి మనం మోక్షం పొందగలం, కానీ ఇంకో రకంగా పొందే అవకాశం లేదు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల ఇక జన్మాంతర అనుబంధం ఇక్కడ ఉందండి. దయమనుచు నిన్ను దరిజేరగా, దయమనుచు నిన్ను దరిజేరగా, నన్ను పూర్ణనాశమనరు చితివి అరుణాచల. నాకు శాస్త్రజ్ఞానం లేదు, ఒక పూజ లేదు, ఒక జపం లేదు, ధ్యానం లేదు, గుడి చుట్టూరు తిరగటం లేదు, చెట్లు చుట్టూరు తిరగటం లేదు, నేను ఏదో బ్రహ్మము గురించి శ్రవణం చేయలేదు. బ్రహ్మ పదార్థం ఏదో ఉందంటున్నారు, కానీ నేను దాని గురించి ఏమీ శ్రవణం చేయలేదు. బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందో దాని గురించి శ్రవణం చేయకుండా, మననం చేయకుండా పొందిన వాడు స్పిరిచువల్ గిఫ్ట్లు అని ఒక్కడ మాత్రం. ఆ బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందో దాని గురించి శ్రవణం చేయకుండా, దాని గురించి మననం చేయకుండా, ఆహ్లాది ఒకటి ఉందని తెలియకుండా దాన్ని పొందినవాడు స్పిరిచువల్ గిఫ్ట్లు అని ఒక్కడ మాత్రం. పెరుదల పగనే పట్టి లాగితివి, పెరుదల పగనే పట్టి లాగితివి, నీ మహిమ కనుదురెవరు అరుణాచల. పెరుదల పగనే పట్టి లాగితివి, పెరుదల పగనే పట్టి లాగితివి, నీ మహిమ కనుదురెవరు అరుణాచలం. ఒకసారి మీకు కారణం కనపడకుండా విపరీతమైన అశాంతి వచ్చేస్తూ ఉంటుంది. బాహ్యంగా కారణం కనపడదు, లోపల నుంచి విపరీతమైన అశాంతి. అశాంతి క్రియేట్ చేసేవాడు కూడా లోపల గురువే. మీకు అర్థం వచ్చింది కదా, అశాంతిని క్రియేట్ చేసి ఏ కారణం వల్ల మీకు అశాంతి వస్తుందో కారణం మీకు చూపించి, అది మీకు హృదయ ఆ కారణాన్ని మీకు సహస్రాలలోకి తీసుకొచ్చి దాన్ని మీ చేత ఉరికే నామక కొంతకాలం అనుభవింపజేసి దాన్ని తర్వాత బయటికి లాగేసి కాలికి బూడు చేస్తాడు వాడే గురువు. పెరుదల పగనే పట్టి లాగితివి, పెరుదల పగనే పట్టి లాగితివి, నీ మహిమ కనుదురెవరు అరుణాచలం. అరుణాచలం మనసు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచలం. గురువు అనుగ్రహం మీ హృదయాన్ని తాకేటప్పుడు మీకు తెలుస్తుంది, దానికి రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు. గురువు అనుగ్రహం మీ హృదయాన్ని తాకేటప్పుడు ఎలా తెలుస్తుందంటే, మీకు శాంతి వచ్చి మీ సహస్ర మీ సహస్రాన్ని ముంచేస్తూ ఉంటుంది. తర్వాత గాలి కూడా మీకు అందదు, ఈ ఊపిరి కూడా మీకు అందదు, అది ఊపిరి సలపదు మీకు. మీకు ఆ గురువు అనుగ్రహం మీకు మీ హృదయానికి తాకినప్పుడు ఒక హద్దులు లేని శాంతి, ఒక పరిమితి లేని శాంతిలో మీరు మునిగిపోతారు. అది మీకు స్పష్టంగా తెలుస్తాను. దానికోసమని దాని గురించి రుజువుల కోసం వెళ్ళక్కర్లేదు. అట్టిది గురువు అనుగ్రహం, అట్టిది గురువు అనుగ్రహం. అందుకని చెప్పాడు కదా, ఏంటి అంటే తల్లి ప్రేమ అన్ని ప్రేమల కంటే గొప్పది. నీ ప్రేమతోటి పోల్చుకున్నప్పుడు తల్లి ప్రేమ కూడా తక్కువే, తల్లి ప్రేమ కూడా తక్కువే. ఇంచేతంటే అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, అహంభావంలోంచి మనల్ని విడుదల చేయటానికి సహాయ సహకారములు తల్లిదండ్రులు సహకరించరు, ఒక గురువు మాత్రమే, ఒక గురువు మాత్రమే. మీ గురువు మీద ప్రేమ కలుగుతుంది అనుకోండి, మీ గురువు మీద ప్రేమ కలిగితే అనుకోని మాట్లాడు, మీరేమనుకుంటారు మీ తెలివితేటల వల్ల కలుగుతుంది అనుకుంటారు, అక్కడే మాయలో పడదు. ఇప్పుడు మన గురువు మీద ప్రేమ కలుగుతుంది అనుకోండి, మనం ఏదో సాధన చేస్తున్నాం, గురువు మీద ప్రేమ కలుగుతుంది అని అనుకోండి, అది అబద్ధం. అది గురువు యొక్క దయ లేకుండా గురువు మీద ప్రేమ మీకు కలగదు. మీరు బాగా అర్థం చేసుకోండి, గురువు యొక్క దయ మీకు లేకుండా ఆయన మీద ప్రేమ మీకు కలగదు. కానీ మీరేమనుకుంటారంటే మీ తెలివితేటల వల్ల ఆయన మీద ప్రేమ కలిగిందేమనుకుంటారు, అది అబద్ధం. ఆయన దయ లేకుండా ఆయన మీద మీకు ప్రేమ కలగదు, వాడి గురువు. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. ఇది ఒకటి బాగా అర్థం చేసుకోండి. అంటే దొంగ నేను, మిథ్యా నేను, అంటే దేహగతమైన నేను. అది ఉన్నంతకాలం నువ్వున్నావు, నేనున్నాను, పుణ్యం ఉంది, పాపం ఉంది, ఈ లోకం ఉంది, పరలోకం ఉంది, దేవతలు కూడా ఉన్నారు. పూర్వజన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు కూడా ఉన్నాయి. ఏది ఈ దేహగతమైన నేను ఉన్నప్పుడు, దేహాభిమానం ఉన్నప్పుడు పుణ్యం ఉంది, పాపం ఉంది, గుణం ఉంది, దోషం ఉంది, పునర్జన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, పునర్జన్మ అన్నీ ఉన్నాయి, దేవతలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. అది లేనప్పుడు ఏది లేదు, అది లేనప్పుడు ఏది లేదు. అంటే ఏది ఉండటం, ఏ మనస్సు ఉండటం, ఏ మనస్సు దేని, ఏ మనస్సు వల్ల ఏదైతే కల్పించబడుతుందో, ఈ మనస్సు అణిగిపోయాక, ఈ మనస్సు నశించాక దానికి అది కల్పించినంత కూడా నశిస్తుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, మనస్సు కల్పించినంత, మనస్సు ఉన్నంత కాలం మనస్సు కల్పించింది ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే నశించిందో మనస్సు కల్పించింది కూడా నశిస్తుంది. అంచేది మరికి ఈ మనస్సు ఉంది కదా, అన్నీ ఉన్నట్టు అనిపిస్తాయి. నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, లోకాలు ఉన్నా, పుణ్యం ఉంది, పాపం ఉంది అనిపిస్తుంది. అంటే నేనుంటే అంతా ఉంది. అంటే ఇది చదవటం తేలిక, అనుభవంలోకి రావటం కష్టం. నేనుంటే అంతా ఉంది, అది లేకపోతే ఏదీ లేదు. నువ్వు మిగిలితావు, అది లేకపోతే ఏదీ మిగిలేదు. అదే ఆనందం, అదే శాంతి, అదే సుఖం. అంటే అది స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం. తర్వాత మీరు ఏదైనా వాసనలు పెంచుకుంటే వెళ్ళిపోతారనుకోండి, ఏదో గౌరవం కావాలని, అధికారం ఇది కావాలని వాసనలు పెంచుకుంటే వెళ్ళిపోతే వెళ్ళిపోండి. వాసనలు పెంచుకుంటే వెళ్ళిపోతారు, కానీ వెళ్ళిపోతే మళ్ళీ రెట్టింపు అంత కష్టపడుతుంది, కానీ వెనక్కి రాలేదు. ఇప్పుడు రమేష్ విశాఖపట్నానికి వచ్చాడు, 200 మైళ్ళు వచ్చాడు. ఒక 50 మైళ్ళు మరి వెనక్కి వెళ్ళి విశాఖపట్నం రాలేదంటే రాదు. అది తన స్వరూపంలోంచి ఎంత దూరం బయటికి వెళ్ళిపోయాడో అంత దూరం మళ్ళీ వెనక్కి వస్తేనే కానీ వాడు లోపలికి వెళ్ళాడు, అలా తన హృదయ గుహలో పడలేడు. అంటే ఇప్పుడు బాహ్యంగా మీరు ఏదైనా అనుభవించి అని చివరికి అవన్నీ దుఃఖంగా మారిపోతాయి. లోకం ద్వారా మనం అనుభవించి అన్ని కూడా అది ఎప్పటికైనా దుఃఖంగా మారిపోతుంది. అయితే మన హృదయంలోంచి కనుక వచ్చే శాంతి, మన హృదయం నుంచి వచ్చే సుఖం, మన హృదయం నుంచి వచ్చే ఆనందం మటుకి అది పరిణామంలో నీకు అంత, దానికి పరిణామంలో అది నీకు అభివృద్ధిలోకి వస్తుంది. కానీ పరిణామంలో దానివల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. కానీ నీకు అర్థమవుతుంది అది ఎప్పుడు దుఃఖం కింద మారదు. ఏం చేద్దంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడి దగ్గర నుంచి వస్తుంది. నువ్వు విషయాల్లోంచి నీకు శాంతి ఇచ్చినట్టు అనిపిస్తుంది అనుకో, అది ఎప్పటికైనా అశాంతి కింద మారిపోతుంది. కానీ హృదయంలో నుంచి వచ్చే శాంతి, నీ హృదయంలో నుంచి వచ్చే సుఖం, నీ హృదయంలో నుంచి వచ్చే ఆనందం, అది ఒకటి మటుకే నిజం, అది ఒకటి మటుకే నిజం, అది ఒకటి మటుకే స్వతంత్రమైన సుఖం. బయట బయట గొడవలను బట్టి మనకు ఏదైనా సంతోషం వస్తున్నాను కదా, అసంతం, అది అస్వతంత్రమైనది. అంతేకాదు మళ్ళీ ఆ సంతోషం ఏదో రోజు నీకు దుఃఖం కింద మారిపోతుంది. బయట గొడవల్లోంచి మనకు ఏదో సంతోషం వస్తుంది అనుకోండి, తర్వాత మీకు ఏదైనా సంతోషం వస్తే మీ శరీరాన్ని ముట్టుకొనివ్వకండి, మీ శరీరాన్ని ముట్టుకొనివ్వకండి. తర్వాత ఏదైనా దుఃఖం వస్తుంది అనుకోండి, అది కూడా మీ శరీరాన్ని ముట్టుకొనివ్వకండి. ఏం చేద్దంటే ఇవన్నీ కూడా మిజ్ఞానాన్ని కలిపి, ఇవన్నీ మనస్సు కల్పితాలు. మీ సంతోషము మనసు కల్పితం, మీ దుఃఖం కూడా మనసు కల్పితం, గౌరవం కూడా మీ మనసు కల్పితం, అగౌరవం కూడా మీ మన మీ మనస్సు కల్పించిన విషయాలు మీ శరీరాన్ని ముట్టుకోకుండా చూసుకోండి ముందు. అది ఒక జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి, ఒక జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి. మీకు ఇప్పుడు మీరేదో కొంత మీరు కొంతమంది అనుకోవచ్చు మేమేదో సుఖపడుతున్నాం సుఖపడిపోతున్నాం అని. తాత్కాలికంగా మీకు సుఖపడిపోతున్నాం అనిపించినా పరిణామంలో ఇదంతా మన దుఃఖం కింద మారిపోతుంది. నిజమైన సుఖి ఎవడంటే ఒక జ్ఞాని మాత్రమే. ఆ 100కి 100 రూపాయలు మీరు సుఖాన్ని పొందే వరకు మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదు. దుఃఖం ఎంతకాలం అయితే మిమ్మల్ని వెంటాడుతుందో అంతకాలం పునర్జన్మను విడిచిపెట్టాం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకి దుఃఖం ఏదైనా విషయంలో దుఃఖం వస్తుందనుకోండి, దుఃఖం మనం విడిచిపెట్టడం లేదనుకోండి, పునర్జన్మలు కూడా వచ్చేస్తాయి. అయితే 100కి 100 రూపాయలు శాంతి, 100కి 100 రూపాయలు అనుభవం, 100కి 100 రూపాయలు ఆ నిర్వాణ సుఖం, ఆ పరిపూర్ణమైన సుఖం మీకు అందుబాటులోకి వచ్చే వరకు, మీకు అందుబాటులోకి వచ్చే వరకు అది మీకు మిమ్మల్ని పునర్జన్మలు విడిచిపెట్టావు. మన శరీరం చనిపోయినప్పుడు బాహ్య విషయాలతో సంబంధం లేకుండా 100కి 100 రూపాయలు శాంతిగా ఉన్నాం అనుకోండి, 100% శాంతిగా ఉన్నాం అనుకోండి, మీకు కొండ గుర్తి చెప్తున్నాను, మీకు ఇంక పునర్జన్మ లేదు. మీకు కొండ గుర్తి కోసం చెప్తున్నాను, మీరు చచ్చిపోయే రోజు ఏదైనా శరీరం చచ్చిపోయే రోజు వస్తుంది. ఆ శరీరం చచ్చిపోయే రోజుని మీకు ఉండటం, బాహ్యంగా మీకు ఉండటం లేకపోవటం కాదు, బాహ్యంగా పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూల ఆ గొడవలతో సంబంధం లేకుండా మీకు 100కి 100 రూపాయలు మీరు శాంతిగా ఉండగలుగుతున్నారనుకోండి, మీకు ఇంకా పునర్జన్మ లేదు. ఈ ప్రకృతిలోకి రావక్కర్లేదు, ప్రకృతి మిమ్మల్ని వదిలేస్తుంది, మిమ్మల్ని ముట్టుకోదు. అది రమేష్. 100కి 100 రూపాయలు మనం శాంతిగా ఉండగలుగుతున్నాం అనుకోండి, మన శరీరం చచ్చిపోయే రోజులే ప్రకృతి నీ గొడవలోకి రాదు, నేను ప్రకృతిని విడిచిపెట్టేస్తాను. నువ్వు ఉండలేవనుకో ప్రకృతి నిన్ను చుట్టేస్తుంది. ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానానికి శక్తి లేదనుకోకండి, జ్ఞానానికి శక్తి లేదనుకోకండి. మీరు నిజంగా జ్ఞానం సంపాదిస్తే లోకానికి మీ ద్వారా జరిగే సహకారం ఎవరి వల్ల జరగదు, అధికారంలో ఉన్న వాళ్ళ వల్ల జరగదు, ధనవంతుల వల్ల కూడా జరగదు. ఏం చేద్దంటే జ్ఞానం శక్తి లేకుండా ఉండదు, నిప్పు వేడి లేకుండా ఉండదు, నిప్పు వేడి లేకుండా ఉండదు, జ్ఞానం శక్తి లేకుండా ఉండదు. నిప్పు వేడి లేకుండా ఉంటే అది నిప్పు కాదు, జ్ఞానం శక్తి లేకుండా ఉంటే అది జ్ఞానం కాదు. రామకృష్ణ పరమహంస గారు ఎంత పవిత్రుడంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. రామకృష్ణ పరమహంస గారికి తెలియకుండా కలకత్తాలో ఒక ఆసామ 5 ఎకరాల పొలం రాశాడు. రామకృష్ణ పరమహంస గారికి తెలియకుండా ఒక ఆసామి కలకత్తాలో 1 ఎకరాల పొలం రాశాడు. ఇది తెలియదు రాసినట్టు. తర్వాత ఆయన వచ్చి చెప్పాడు. ఆయన తర్వాత వచ్చి చెప్పాడు, ఇలాగ ఎంతకైనా నీకు ఉపయోగపడుతున్నాయా, ఏదో 10 బస్తాల పంట వస్తుంది కదా, ఏదో సంవత్సరానికి 50 బస్తాలు వచ్చిందనుకోండి, నీకు సపోర్ట్గా ఉంటుంది అది. పంతులు గారు అందుకే రాసి అన్నాడు అది. ఆయన ఏదో 50 బస్తాల సంవత్సరానికి 5 ఎకరాలకి 50 బస్తాలన్న మగతా ఇస్తారు కదా, ఈ పంతులు గారు చేసుకోక్కర్లేదు, ఏదో 50 బస్తాలు మగతా ఇస్తారు కదా, అదేమో మీ పేరు పంతులు గారు 5 ఎకరాలు రాశానని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి మరుసటి రోజు రామకృష్ణ పరమహంస గారు వాళ్ళు ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఎవరింటికి? 5 ఎకరాలు రాసిన వాడు ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఇంతకి వెళ్ళి ఆడికి దండం పెట్టి, ఆడి పాదాలకు కూడా దండం పెట్టి, 5 ఎకరాల పొలం నాకు రాసింది నువ్వు క్యాన్సిల్ చేసే, ఇప్పుడు నాకు జ్ఞానం రాకుండా ఆగిపోయి నాకు రేపు ఇచ్చి నాకు 5 ఎకరాల పొలం ఉందో, 5 ఎకరాల పొలం ఉందో, 5 ఎకరాల పొలం ఉందని నాకు ఇంకా రోజు అదే జ్ఞాపకం వస్తుంది, నువ్వు నన్ను ఇంకా భగవంతుని తెలుసుకోనివ్వా అని రోజే వెళ్ళి బతిమాల ఒక నెల రోజు వెళ్ళిపోయాడు. వాడు ఇంటికి రాసినాడు ఇంటికి బతిమాల 5 ఎకరాలు క్యాన్సిల్ పెట్టుకున్నాడు. మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆడు వెళ్ళే వరకు ఇడిచిపెట్టాలి. అంటే నీ ఇష్టం వచ్చినట్టు పేరు రావించుకో, నా పేరు వద్దు. ఎందుకంటే నా పేరు ఉందనుకో, నాకు 5 ఎకరాల పొలం ఉంది, నాకు 5 ఎకరాల పొలం ఉంది, నాకు 5 ఎకరాల పొలం ఉంది, నాకు 5 ఎకరాల పొలం ఉంది. ఆ తలం పొస్తే నాకు దేవుడు ఎలా తెలుస్తాడు ఇంకా. అంటే బతిమాలి ఎవరినా రాసిన వాడు ఇంటికి వెళ్ళి బతిమాలి మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆయన్ని 5 ఎకరాలు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఎవరికి రాశాడో మనకు తెలియదు. రామకృష్ణ పరమహంస గారి మీద రాత మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టేది, క్యాన్సిల్ పెట్టి ట్రాన్స్ఫర్ పెట్టేవాడు కాదు. ఇంటికి వెళ్ళటం మానలేదు, రోజు వెళ్ళిపోయాడు అంటాడు ఇంటికి వెళ్ళి కూర్చో. ఎందుకు 5 ఎకరాలు రాయమని కాదు, ఉన్నది క్యాన్సిల్ పెట్టమని. అంత పవిత్రుడు. మంచి చెప్పుకోవడానికి అభ్యంతరం ఉంది, మీకు అర్థమవుతుంది. అంత పరమ పవిత్రుడు. ఇంకేంటి ఆ తలం పొచ్చేస్తాడు నాకు, అవి నాకు 5 ఎకరాలుందో, నాకు 5 ఎకరాలుందో, నాకు 5 ఎకరాలుందో ఇంకా అనుకోవటం మహాన్నాను. అది నా జ్ఞానానికి అడ్డొస్తుంది, అది నా జ్ఞానానికి అడ్డొస్తుంది. మళ్ళీ ఆయన నేను ఎల్లాడి బతి అధికారి పంతులు గారు ఏదో 50 బస్తాలు వస్తే మామూలుగా తినొచ్చుంది కదా ఆడి ఉద్దేశం. ఎవరు ఆయన ఉద్దేశం? నీ మీ ఉద్దేశం మంచిదే, మరి నాకు ఇది వస్తుంది కదా రేపించి, నాకు 5 ఎకరాల పొలం ఉంది, 5 ఎకరాల పొలం ఉందని చివరికి పాడైపోతానంటే నేను పాడైపోతాను. ఇంకా క్యాన్సిల్ పెట్టమని బతిమాల వరకు, మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకునే వరకు క్యాన్సిల్ పెట్టేవాడు కాదు. ఇంటికి వెళ్ళటం మానలేదు నేను. ఎందుకు రాయమని కాదు, రాసింది క్యాన్సిల్ పెట్టమని. మన రామకృష్ణ పరమహంస గారు ఎవరు అన్నది ఒక మంచి మంచిగా చెప్పుకోవడానికి మనకేమైనా అభ్యంతరం ఉందంటే మన కపటం ఉందని అర్థం. ఓం శాంతి శాంతి శాంతి. రమణానుగ్రహం, రమణానుగ్రహం మీకందరికీ ఉండాలని, మీకందరికీ ఉంటుందని, మీకు ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా మీరు అందరూ అభివృద్ధిలోకి వస్తారని, మీ భౌతిక అభివృద్ధి కూడా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని నేను రమణ భగవాన్ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.